ಸಾಗರ ಜನಪನಾಮಧೇಶ ಸಹಕುಟುಂಬಸ್ಯ ವರಂತ ಕೊಡುತ್ತೆ. ಸಹಕುಟುಂಬಸ್ಯ ಬಾಂಧವಸ್ಯ ಕ್ಷೇಮ ಸ್ಥೈರ್ಯ ಧೈರ್ಯ ವಿಜಯ ದಯ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ
ಹಾಸ್ತು 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 ಹಾಸ್ತು.
ओम जुम मस्ताहानि वीरसावसाधे
జయ వాసుది జయ జయ వాసుది ఒక్క ఐదు నిమిషాల్లో Un saludo, digo una reunión.
శేషమణి పుణ్య దంపతులకు జన్మించారు. బ్రహ్మశ్రీ వద్దపర్తి చలపతిరావు గారు 8 భాషలలో ప్రావీణ్యం కలవారు మరియు ప్రముఖ పండితులు. తల్లి శ్రీ శ్రీమతి శేషమణి గారు సంస్కృతం మరియు హిందీ భాషల్లో నిష్ణాతులు. 1993 నుండి 2004 వరకు ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి విద్యాసంస్థల్లో తెలుగు లెక్చరర్గా నిర్వహించారు మరియు వారి బిరుదులు ఆంధ్ర మురారి, పంచామృత ప్రవచక, అభినాశుక, ఆంధ్ర భాషాభూషణ, అవధాన కోతుల, భాగవత కళ్యాణ కృష్ణ, సరస్వతిపుత్ర ఇత్యాది ఎన్నో బిరుదులు కలవు. అలాంటి వద్దపర్తి పద్మాకర్ గారిని మన గ్రామానికి ఆహ్వానించి ఆయన ప్రవచనంతో మనందరినీ భక్తి భావశంలో ఉంచుతారని కోరుకుంటూ ఆయన వేదిక మీదకు తోడుకొని రావాల్సిందిగా ఆర్యవైశ్య రాష్ట్ర సిసి మెంబర్ ప్రభాకర్ పైడి సుధాకర్ గారు బాపులపాడు. శ్రద్ధగా గురువు గారు చెప్పేది వినండి. మీరు ఆర్యవైశ్య సంఘంలో ఎవరిని అడిగినా కూడా మీకు పంపిస్తారు మీ వీడియోస్.
రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్య. జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప. సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం భావయామి అవమానందనం. గట్టిగా మూడు సార్లు జై శ్రీరామ్ అనండి. అయోధ్యలో ఉన్న బాలరాముడి దాకా ఈ శబ్దం వినబడింది అని అనిపిస్తున్నది. ప్రారంభంలోనే శివుడు తాండవమాడెను అని హాసిని అనే పేరు కలిగిన అమ్మాయి నిజంగా సుహాసిని అయి మంచి నవ్వుతో నృత్యం చేసింది. మేధాదక్షిణామూర్తి తత్వాన్ని కొంచెంసేపు మీ ద్వారా వినాలి అని ఆర్యవైశ్య సంఘం వారంతా కోరారు. చాలా సంతోషం. ముందు ఆయన స్తోత్రం చేసుకుందాం. చెప్పండి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇది మేధాదక్షిణామూర్తికి సంబంధించిన గొప్ప శ్లోకం. రాసినవాడు పేరుకి వ్యాసుడైనా పురాణంలో చెప్పింది మాత్రం నారదుడు. కాబట్టి నారద ప్రోక్తం వ్యాస రచితం. అనగా ఒక్కొక్కళ్ళు నోటితో చెబుతూ ఉంటే రాసి పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. అలా వ్యాసుడు రాసి పెట్టాడు కానీ చెప్పింది మాత్రం ఈ శ్లోకాన్ని నారదుడు. ఓ చోట ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు ఎంత ఉందో ఎవరూ చెప్పలేరు. అంత విశాలమైన పెద్దదైన మర్రి చెట్టు. కొమ్మలు పెరిగాయి, ఓడలు కిందకి దిగాయి, ఆ ఓడలు మళ్ళీ భూమిలో అతుక్కుపోయాయి. అంత విశాలమైన ఓడలతో శాఖోపశాఖలతో ఉన్న ఒక మర్రి చెట్టు చిత్రం. చాలా ఆశ్చర్యకరమైన చెట్టుటది. ఈ చిత్రం ఇందులో అన్నిటికీ ఉపయోగపడుతుంది. ముందు మర్రి చెట్టే ఒక ఆశ్చర్యకరమైన చెట్టు. అంత చెట్టు ఎక్కడా ఉండదు. ఆ చెట్టు చుట్టూతో చప్ట ఉన్నది. ఇప్పుడు నా కోసం మీరు వేదిక వేసినట్టుగా మర్రి చెట్టు చుట్టూతో కూర్చోటానికి ఆ రోజుల్లో రాళ్లతోటి ఒక ఆసనం కట్టారు. పూర్వం దాన్ని చప్టాలు అనేవారు అన్నమాట. పల్లెటూళ్ళలో చెట్ల కింద పంచాయతీలు పెట్టుకుంటూ ఆ రాళ్ల మీద కూర్చుని ఏదో న్యాయం చెప్పేవారు, మంచి కబుర్లు చెప్పుకునేవారు. మంచికి చెడ్డకి అన్నిటికీ కాలక్షేపాలకి ఆ చప్టాలు ఉపయోగపడేవి. అలాంటి ఒక ఆసనం మర్రి చెట్టు మూల ఉన్నది. ఆ మూల ఉన్నటువంటి ఆసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయనే గురువు గారు. కూర్చున్న గురువు గారు 25 సంవత్సరాల కుర్రవాడు. సంస్కృతంలో యువ అంటే అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నవాడు. 16 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరినీ యువ అని పిలుస్తారు. అదే యువ. కాప్రత్యయం చేరితే యువక. యువకుడు అన్నా యువ అన్నా అదే. గురువుగారు మాత్రం కుర్రాడనమాట నాలాగా. మంచి యవ్వనంలో అందంగా ఉన్నటువంటి నల్లని జుట్టుతో ఉన్నటువంటి మంచి నల్లని వేషం కలిగినటువంటి కుర్రవాడు గురువు గారు. ఇంకా శిష్యులు మీలాగా ముసలాళ్ళు. వృద్ధాహ శిష్యాహ. శిష్యులంతా వృద్ధులు. ఆ శిష్యులు కూడా పోనీ సామాన్యమైన శిష్యుల. 88,000 మంది ఋషులు ఎదురుగుండా కూర్చున్నారు. గురువుగారు ఇలా ఆసనం మీద కూర్చుంటే కాలి మీద ఒక కాలు ఇలా పైన పెట్టుకుని మరీ కూర్చున్నట్ట. శిష్యులేమో పాపం ముసలివాళ్ళైనా కింద కూర్చోగలిగేవారు. ఇప్పుడు ఈ కలియుగంలో పాపం కింద కూర్చోలేక ఎక్కువ మంది కుర్చీలను ఆశ్రయించారు. ఆ రోజుల్లో ఏ కుర్చీలు అక్కర్లేకుండా ఎన్నాళ్ళు వయస్సు వచ్చినా కింద కూర్చోగలిగేవారండి. అప్పట్లో ఆరోగ్యం బాగుండేది. 90 ఏళ్ల వయస్సు వాళ్ళు నడిచేవారు. నడక అని ఒకటి ఉంది తెలుసుగా మీకు, నడక అంటారు దాన్ని. అంటే ఏమిటి, ఆంజనేయ స్వామి గుడి నుంచి ఇక్కడ దొక్కా కూడా కారులో వచ్చేవారు కాదు. అవకాశం అంటే రోప్వే వెయ్యండి, ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి మా ఇంటి నుంచి అందులో వస్తాం లేక ఆటోలో వస్తాం, పైకి కూడా తీసుకెళ్ళండి అంటున్నారు. గవర్నమెంట్లు కూడా అలాగే తగులడ్డాయి. ఒక ఆయన ఉచితంగా కరెంట్ ఇస్తానంటాడు, ఒక ఆయన ఇంకోటి ఇస్తానంటాడు. ఇంకా భవిష్యత్తులో ఏమంటారు తెలుసా, అన్నం కలిపి మొత్తం ఒట్లో పెడతాం అంటారు. ఆ తర్వాత మీకు పెట్టే బదులు మేమే తింటామంటారు. ఇలా అయిపోయి సుఖాలు ఇచ్చేయటం వల్ల ఆరోగ్యం పాడైపోయింది. కానీ పూర్వకాలంలో ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళేవారు. ఆ నడకతో వెళ్ళేదాన్ని కాయిక తపస్సు అంటారు. కాయము అంటే శరీరము, శరీరంతో చేసే తపస్సుని కాయిక తపస్సు అంటారు. తపస్సు 3 రకాలు. 1 కాయికము, 2 వాచికము, 3 మానసికము. అనగా ఏదన్నా తీర్థయాత్రలకు కానీ గుడులకు కానీ ఇలాంటి ఉపన్యాసాలకు కానీ తమ ఇంటి దగ్గర నుంచో లేక మధ్యలో ఇంకో చోట నుంచో నడిచి వస్తే అది శరీరముతో చెయ్యబడే తపస్సు. అందుకని పూర్వం ఏం చేశారన్నమాట, ఇక్కడ నుంచి ఏ ద్వారకా తిరుమలో శోభనాద్రికో లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్లో ఉన్న ఆంజనేయ స్వామి వారి దగ్గరకో ఎక్కడికో ఒక చోటికి కాలినడకన వెళ్ళి ఆ గుళ్ళో ఉన్న దేవతా దర్శనం చేసుకునేవారు. అదొక రకమైన తపస్సు, శారీరక తపస్సు. ఇంతే కాకుండా అప్పుడప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి వండి పెట్టడం, వంట ఉంటుందండో, వంట కూడా చేసేవారు చక్క. ఇంటికి వచ్చిన వాడికి వండి పెట్టి మంచినీళ్ళు ఇచ్చి శరీరంతో సేవ చేశారుగా, ఇది కూడా కాయిక తపస్సే. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారే, అది కూడా కాయిక తపస్సు. ప్రదక్షిణలు 101 ప్రదక్షిణలు ఒక మహానుభావుడు చేసినట్టుగా శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగ మహిమలో ఉంటుంది. వ్యాసుడు రాసిన శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగ మహిమ ఉన్నది. అందులో ఘుస్మేశ్వర లింగం గురించి ఉంటుంది. ఘుస్మేశ్వరుడు అనేటటువంటి స్వామివారి జ్యోతిర్లింగం చుట్టూ శతం ఏకోత్తరమేవచ, 100 ఒక ఎక్కువ, ఒకటి ఎక్కువ 100 ప్లస్ ఒకటి అంటే 101, 101 ప్రదక్షిణలు చేశారు. ఆ ప్రదక్షిణల వల్ల వాళ్ళ పాపాలు పోయి వాళ్ళు శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయారని పురాణం చెబుతోంది. పూర్వకాలంలో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఈ ప్రదక్షిణ వల్ల లాభం ఏమిటనమాట, అది కూడా తపస్సే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయ దేవ శరణాగత వత్సల అని భగవంతుడు తలుచుకునేవారు. యాని కాని చ, ఏమేమి పాపములను, అవి ఎలాంటివి, జన్మాంతర కృతాని చ, ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలో కూడా చేసి ఉంటాం. ఏమో ఏ జన్మలో ఏ పాపం చేసామో ఎందులుస్తుంది, అందరూ ఎదురు ఉండా కూర్చున్నంత వరకు మంచిగానే కనపడతారు, నవ్వుతూనే ఉంటారు, లోపల ఏముంటుందో తెలియదు. కాబట్టి ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ఏయో జన్మలలో ఏ ఏ పాపాలు చేశామో తాని తాని ఆ పాపములన్నీ కూడా ప్రదక్షిణ, గుడి చుట్టూత ప్రదక్షిణం చెయ్యటం వల్ల ప్రణశ్యంతి. నశ్యంతి అంటే నశిస్తున్నాయి, ప్రణశ్యంతి ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతాయి. ఒక మనిషి తెలుసో తెలియకో చేసిన మహాపాపములన్నీ దేవాలయానికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణ చేస్తే తక్షణం మళ్ళీ కనపడకుండా నాశనం అయిపోతాయి, సర్వనాశనం అయిపోతాయి. అందుకే ప్రణశ్యంతి అన్నారు. ఎలాగట, పదే పదే, పదము అంటే అడుగు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేయాలి. అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా అడుగడుగునకు మన పాపములు హాహాకారములు చేస్తూ భస్మం అయిపోతాయి. అందుకని ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రదక్షిణ కూడా ఒక రకమైన తపస్సు, అది కాయిక తపస్సే. ఇలా శరీరముతో చేసే తపస్సు మొట్టమొదటిది. ఇక రెండవ తపస్సు వాచిక తపస్సు. గుడిలోకి వెళ్ళినప్పుడో ఇంట్లో ఉన్నప్పుడో మీకు ఇష్టం వచ్చిన ఒక నామమో ఒక మంత్రమో విడిచిపెట్టకుండా చేయటం వాచిక తపస్సు. రామ రామ అనేవాడు, కృష్ణ కృష్ణ అనేవాడు, శివశివ అనేవాడు, అమ్మవారిని తలుచుకునేవాళ్ళు, వీళ్ళంతా నోటితో ఆ భగవన్నామాన్ని నిరంతరం ఉచ్చరించి ఉచ్చరించి వాచికము అనే తపస్సు చేస్తున్నారు, వాక్కుతో తపస్సు చేస్తున్నారు. ఇంకా వాచిక తపస్సు అంటే సత్యం పలకటం, వీలున్నంత వరకు అసత్యం ఆడకుండా ఉండడం. అన్నం తిన్నావా, పీకదాకా తిని వచ్చిన తర్వాత తినలేదని అబద్ధం ఆడితే అది నరకానికి మూల కారణం అవుతుంది. చిన్న చిన్న వాటికి అబద్ధం ఆడతారు చాలామంది. సాధ్యమైనంత వరకు అసత్యం ఆడకూడదు. నీ జేబులో ఉందా 100 అంటే నా 100 లేదనకూడదు, ఉందండి ఇవ్వనండి అనండి అంతే. ఇలా అనుక్షణం అసత్యం ఆడితే అది మహాపాపానికి దారితీస్తుంది. ఈ సత్యం పలిగితే అది కూడా వాచిక తపస్సు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఇటువంటి నిరంతరం సహస్రనామ పారాయణములు చేయటం, ఉపన్యాసములు చెప్పడం, ఉపన్యాసములలో భజనలు చెయ్యటం. ఇందాక మీరు కోలాటం ఆడారు, అమ్మవారు వాసవి కంజికామాత గురికి సంబంధించిన గుణములు వర్ణించారు, ఇవన్నీ కూడా వాచిక తపస్సు అని పిలువబడతాయి. ఇంకా మూడవది మానసిక తపస్సు. ఇక్కడ వాక్కు ఉండదు, శరీరంతో పెద్ద సంబంధం లేదు, కళ్ళు మూసుకుని లోపల భగవత్ సంబంధమైన ధ్యానం చేస్తారు కొంతమంది. అది చాలా కష్టం, అది ఆత్మపూర్వకమైనటువంటి తపస్సు. అది మనస్సులో ఏం జరుగుతుందో రెండో కంటి వాడికి తెలియకుండా తన మనస్సుని భగవంతుని అందులో లగ్నం చేసి కేవలం భగవంతునికే సర్వం సమర్పణ చేసేవాడు మానసిక తపస్సు పొందుతాడు. అన్నిటికంటే ప్రమాదకరమైనది మనస్సే. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, ఎదురుగుండా ఉన్నప్పుడు నవ్వుతున్నా, లోపల ఏమనుకుంటున్నారో ఏం తెలుసు. ఇంటికి 8:30 కల్లా వచ్చేస్తానన్నాను, దిక్కుమలాడు పావు తక్కువ 7:00 కానీ ఉపన్యాసం మొదలట్లేదు, 8:00 వదులుతాడో లేదో అని లోపల అనుకుంటున్నారో లేదో నాకేం తెలుసు. లేదా ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొస్తే గంటన్నరలో వదిలేసాడే పెట్టరా, కారులో ప్రయాణం చేసినంతసేపు పట్టలేదు అని డ్రైవింగ్ చేస్తున్నాయని అనుకున్నాడేమో ఏం తెలుసు. కాబట్టి ఎవడు ఏం మనస్సును అనుకుంటాడో తెలియదు. పైకి అందరం పవిత్రులుగా కనపడతాం. మానసికమైన వికారములు లేకుండా, ఇతరుల చెడ్డ తలుచుకోకుండా, వీలున్నంత వరకు ఇతరులకు మేలు తలుచుకుంటూ భగవంతునికి సంబంధించిన అనుసంధానాన్ని మనస్సుతో చేసుకుంటే అది మానసిక తపస్సు. ఇది కొద్దిగా కష్టం. ఈ త్రివిధములైన తపస్సులను కలిపి ఏమంటారన్నమాట, సంపూర్ణ తపస్సు. ఈ తపస్సుని చేసేటటువంటి మహానుభావులు చూడ్డానికి చిన్నపిల్లలుగా ఉన్నా వాళ్ళు శారీరకంగా చిన్నపిల్లలైనా మానసికంగా వృద్ధులు. వాళ్ళు వార్ధక్యం అంటే ఏమిటి, శరీరానికి సంబంధించింది కాదు. 3 రకాలైన తపస్సులు చేసే మహానుభావులే నిజమైన వృద్ధులు. అందుకని వృద్ధాహ శిష్యాహ అంటే 3 రకాల తపస్సులు చేస్తున్న మహానుభావులు. వాళ్ళంతా గురువుగారు పైన కూర్చుంటే ఎదురుగుండా కూర్చుని ఆయన దగ్గర పురాణాలు విన్నారు, ధర్మ సందేహాలు తీర్చుకున్నారు. వాళ్ళు కింద కూర్చోవడానికి గల కారణం ఈ 3 రకాల తపస్సులు చేయటం. అంటే శరీరంతో నడిచారు, మనస్సుతో పవిత్రంగా ఉన్నారు, వాక్కుతో భగవత్స్మరణ చేశారు. అందువల్ల వాళ్ళకి ఎప్పుడు ఆరోగ్యం ఉండేది. ఆరోగ్యం వల్ల 90 ఏళ్ళొచ్చినా 100 ఏళ్ళొచ్చినా ఆసనాలు వేసుకుని, బాసిన మఠం వేసుకుని, పద్మాసనం వేసుకుని గంటలు గంటలు కూర్చునేవారు. అలాంటి శిష్యులేమో మేధా దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చున్నారు. ఆయనేమో గురుర్ యువకుడు వృద్ధాహ శిష్య పోని ఆ కూర్చున్న వాళ్ళు కేవలం ఏదో సామాన్యమైన ముసలివాళ్ళ. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్య దాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోబక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ చనిరి ప్రేమల్ వీర తత్సేవకున్. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. మార్కండేయుడు లాంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఎదురుగా. వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎలా తపస్సు చెయ్యాలి, జపం ఎలా చెయ్యాలి, జీవితంలో మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి ఏ సాధన చెయ్యాలి అనే అనుమానాలు స్వామివారిని అడగడానికి వచ్చారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడలేరు, అలా స్వామిని చూస్తూనే ఉన్నారట. పోనీ ఆయన ఏమన్నా సమాధానం చెప్పాడా, ఎదురుకుండా 2 మైకులు లేవు, కాలర్ మైక్ లేదు, లైవ్ లేదు, అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా చూశాడు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువుగారు పురాణం చెప్పకుండా కేవలం మౌనంగా చూశాడు, మౌనమే వ్యాఖ్యానం అయిపోయింది. ఇప్పుడు నన్ను పిలిచారండి, నేనే దక్షిణామూర్తిని అనుకుని కాసేపు ఇలా చూస్తూ ఉంటాను 2 గంటలు మీకేసి. ఒక్కడుంటాడా ఇక్కడ, మీ సందేహాలు తీరతాయా? 2 గంటలు ఇలా మౌనంగా కుర్చీలో కూర్చోడానికా మేము ఇక్కడికి వచ్చింది అని ఒకళ్ళ తర్వాత ఒకడు కుర్చీ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈయనను మైక్ అయినా మిగులుతారు. కానీ ఆయన 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, మౌనంగానే ఉంటాడు, మాట్లాడడం. అప్పుడు శిష్యుల యొక్క సందేహాలు ఎలా తీరుతాయి, వారికి సందేశం ఎలా వెడుతుంది, అదే ఆయన మహామహిమ. మౌనంగా ఆయన అలా చూస్తే చూపుల వల్ల, ఆ చూపులలో నుంచి వచ్చే కాంతి కిరణములు తమ మీద పడడం వల్ల శిష్యాస్తు చిన్న సంశయాహ, మొత్తం శిష్యులందరి సందేహాలు తీరిపోయాయి. చూపులతో సందేహాలు తీర్చే మహానుభావుడు మేధా దక్షిణామూర్తి. అది చాలా కష్టం. ఇవాళ చూపులతో సందేహాలు తీరుస్తున్న ఈయన ఒకప్పుడు 1000 సంవత్సరాలు వాళ్ళకి పాఠం చెప్పాడండి, చెప్పి 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 ఇక చివరిగా మౌనంతో సందేహాలు తీర్చాడు. అటువంటి మేధా దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? ఏం రావి చెట్టు లేదా, ఇంకో పనస చెట్టు లేదా, వేప చెట్టు లేదా, బిల్వ వృక్షం లేదా, కేవలం మర్రి చెట్టు కిందే ఎందుకు కూర్చున్నాడు? మర్రి చెట్టు అలా కొమ్మలు పెరిగిపోయి ఓడలు కిందకి దిగుతాయి. ఎక్కడికక్కడ ఓడ మళ్ళీ నేలలో అతుక్కుపోతుంది, అక్కడ మళ్ళీ దానికి వేళ్ళు వస్తాయి, మళ్ళీ అందులోంచి ఇంకో ఓడొస్తుంది. మొత్తం వ్యాపించే లక్షణం కలిగినది మర్రి. మర్రి వ్యాపించినట్టుగా ఇంకే చెట్టు వ్యాపించదు. పైగా మర్రి చెట్టు నీడన ఇంకో మొక్క మొలవదు. మీరు కావాలంటే చూసుకోండి ఈసారి. మర్రికి అలా కొమ్మలు దిగిపోతాయి. అక్కడ అనంతపురం దగ్గర కదిరి అని ఊరుంది. ఆ ఊరి దగ్గర తిమ్మమ్మ మర్రి అని ఉంటుంది. ఆ మర్రి దగ్గరికి వెళ్ళండి, ఎన్ని మైళ్ళు వ్యాపించి ఉంటుందో అది, ఒకే ఒక్క చెట్టు అలా పెరుగుతూనే ఉంటుంది. దాని నీడలో మర్రి నీడ మొక్క మొలవదు. మహానుభావుడైన దక్షిణామూర్తి జ్ఞానము తప్ప అజ్ఞానం వలవకుండా చేస్తాను, జ్ఞానాన్ని ఇలా వ్యాపింపచేస్తాను, ఈ మర్రి చెట్టు పరమ విజ్ఞానమునకు నిలయము. విజ్ఞానం ఉన్న చోట ఇక మూర్ఖత్వం, అజ్ఞానం, తామసం, రజోగుణం ఇవేమీ ఉండవు. ఇది తప్ప ఇంకోటి రానివ్వను అని చెప్పడానికి ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. మర్రి చెట్టు విజ్ఞానమునకు నిలయము అని మీరు నేను చెప్పడం కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే నిరూపించాడు. మార్కండేయుడు ప్రపంచమంతా ప్రళయంలో మునిగిపోతే మర్రి ఆకు మీద కూర్చున్నటువంటి కృష్ణుని చూశాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటేనే సకల వేదాల సారం, ఉపనిషత్తుల సారం, భగవద్గీతను మనకిచ్చిన జగద్గురువు. తర్వాత జగద్గురు శబ్దం అందరికీ వచ్చింది, కానీ మొదట్లో జగద్గురు అంటే కృష్ణుడే. కృష్ణం వందే జగద్గురుం అంటున్నావా లేదా? అటువంటి జగద్గురువు ప్రళయకాలంలో వటపత్రం మీద పడుకుని మార్కండేయుడికి దర్శనమిచ్చాడు. మార్కండేయుడు ఆయన కడుపులోకి కూడా వెళ్ళాడు. అందుకని వటపత్రం మీద ఎందుకున్నావు అని అడిగితే అప్పుడు ఆయనే చెప్పాడనమాట, మర్రి జ్ఞానమునకు ప్రతీక, ఇంకొక మొక్కని మొలవనివ్వదు, అనగా అజ్ఞానానికి సంబంధించిన పిచ్చి కలుపు మొక్కలు రాకుండా చూసుకుంటూ అంతటా వ్యాపించే లక్షణం కలిగిన ఈ మొక్కని నా ఆశ్రయం చేసుకుని నేనే జ్ఞానం, జ్ఞానమే ఈ మర్రి అని అందరికీ చెప్పాను అని ఆయన అరణ్య పర్వంలో భారతంలో చెప్పాడు. అందులో మర్రి చెట్టు కింద కూర్చోవడం అంటే మేధా దక్షిణామూర్తి యొక్క ఉద్దేశం ఏమిటనమాట, ఇంక ఏ ఆలోచన ఇక్కడికి రాదు, తామసిక రాజసిక లక్షణములు మీ దగ్గరికి రావు, నా దగ్గర ఉన్నంత వరకు ప్రశాంతత, సృష్టికి సంబంధించిన జ్ఞానమే మీకు అందిస్తాను అని చెప్పడం కోసం అక్కడ కూర్చున్నాడు. ఇంకా ఓడలున్నాయి, ఈ మర్రి చెట్టుకున్న ఓడలు. ఈ ఓడలన్నీ అమ్మవారి శక్తి స్వరూపాలు. అమ్మవారి అనేక రూపాలతో ఉన్నది. పార్వతిగా పక్కన ఉంటుంది. ఈ పార్వతి కాకుండా ఇంకా శివుడి దగ్గర 64,000 శక్తిమూర్తులు ఉన్నాయి. అవే దేవీ ఖడ్గమాలలో ఆవరణ రూపాల్లో కొన్ని ఉంటాయి. త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే. ఈ శక్తులన్నీ శివుడి పక్కన తాండవమాడతాయి. ఈ శక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క మర్రి ఓడ రూపంలో ఉంటాయి. ఇన్ని శక్తులు అవసరమైతే ప్రపంచాన్ని మింగేయగలం, సృష్టి తల్లకిందులు చేస్తాం, నీళ్లు పుట్టించగలం, తాగగలం, నిప్పుని పుట్టించగలం, మింగగలం అని చెప్పే ఇన్ని శక్తుల్ని కదలకుండా పక్కన పెట్టి అదుపులో పెడుతున్న మహాశక్తి స్వరూపుడు పరమాత్మ మేధా దక్షిణామూర్తి. అందుకని ఆ ఓడల పక్కన కూర్చున్నాడు ఆయన. శక్తులు పక్కన ఉండడం కాదు, ఉండవు, వాటిని కంట్రోల్ చేయాలి. గట్టిగా ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక దేవాలయానికి ఉన్న కమిటీలో 4 మెంబర్లు ఉంటే 4 గొడవలు, 4 పార్టీలు కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు. ఏది ఇంత చిన్న గుడికి అంత పెద్ద మర్రి చెట్టు దగ్గర కూర్చుని ప్రపంచాన్ని అదుపులో పెడుతున్న ఆయన ఎంతమంది శక్తులను అదుపులో పెడుతున్నాడు? ఆయన పరమాత్ముడు లేక వీళ్ళ? ఇవాళ ఉంటే రేపు పోయే పదవిది పైగా. చాలా చోట్ల పెడుతూ ఉంటాము గుళ్ళల్లో వెళ్ళగానే, ఏమంటే నేను ఎవరినో తెలిసినా, ఇదిగో ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆ కమిటీ మెంబర్ గారి బావగారి తమ్ముడు గారి కూతురి మొగుండి నేను. నేను రాగానే నాకు అసలు 2 లక్షలు ఇవ్వాలండి అంటాడు. అసలు వీడికే దిక్కు లేదు. ఇంక వేరేమిటి బోర్డు కమిటీలు, ఎన్నాళ్ళు ఉంటాం మనం కన్ను మూసి తెరిచేలోపు మన ఆయు వెళ్ళిపోతాం తెలిసిన. అయినా ఇవేమో పదవులు శాశ్వతం అనుకుంటాడు వీడు. చాలా కాలం క్రితం ఇంద్రుడికి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప ఇల్లు కట్టుకోవాలని కోరిక కలిగిందండి. అవి చాలామందికి భవనాలు ఉన్నాయి, ఆ బిల్డింగ్ కంటే నా బిల్డింగ్ బాగుండాలి, నా భవనం లాంటి భవనం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండకూడదు అని అనిపించి విశ్వకర్మ గారిని పిలిచి, మహానుభవ నువ్వు విష్ణుస్వరూపుడివి, అయినా మాకు దేవతలకి శిల్పకళలో సాయం చేస్తావు, దేవశిల్పివి, నాకు ఒక మంచి భవనం కావాలి, వాస్తు బాగుండాలి, తర్వాత అటువంటి భవనం మళ్ళీ బ్రహ్మలోకంలో కూడా ఉండకూడదు. దేవతల్లో ఎవరు అటువంటి ఇల్లు కట్టుకోకూడదు. అసలు హనుమాన్ జంక్షన్లో ఇక నా బిల్డింగ్ని మించిన బిల్డింగ్ ఇంకోటి ఉండకూడదు. అటువంటి ఇల్లు కట్టు అనగానే పాపం విశ్వకర్మ గారు తన నైపుణ్యం అంతా ఉపయోగించి అద్భుతమైన భవనం కట్టాడు. నిజంగా చాలా బాగుంది అది. కానీ ఇంద్రుడికి నచ్చలేదు, అబ్బే పడగొట్టి మళ్ళీ కట్టండి అన్నాడు. ఈ మధ్యకాలంలో అందరూ వాస్తు పండితులేగా, రాగానే అలా చూసి పద్మాకర్ గారు ఈశాన్యంలో కొంచెం బరువు ఉందండి అంటాడు. అసలు వాడే బరువు, వాడు 100 కేజీలు బరువు, వాడు ఆ ఈశాన్యంలోకి వస్తే అది పెద్ద బరువు. అది మర్చిపోయి రాగానే నాకు కూడా వాస్తు చెబుతాడు. ఈశాన్యంలో బిల్వవృక్షం ఉందిట, అది బరువుట. బిల్వవృక్షం అంటే దేవతావృక్షం, అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది, శివుడికి ఇష్టం, విష్ణువునికి ఇష్టం, ఇంతమందికి ఇష్టం. బిల్వవృక్షం అంటే ఎంత గొప్పదో తెలుసా? లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో భాస్కరి బిల్వ నిలయ అంటే బిల్వమే నివాసముగా కలిగింది లక్ష్మీదేవి. అందువల్ల బిల్వం ఉంటే లక్ష్మి ఉంటుంది. ఆ మాట పురాణాలన్నింటిలో చెప్పారు. కాశీఖండంలో అగస్త్యుడు కాశీలో బిల్వవనం ఏర్పాటు చేయటం వల్ల ఎప్పుడు తిండికి లోటు లేకుండా సుఖంగా ఉన్నాడు. వీడు రాగానే ఈశాన్యంలో బిల్వం ఉందండి అంటాడు. వీడి మాట విని మీలాంటి వాళ్ళు అమాయకంగా ఎవడన్నా నరికేశారా చెట్టు, సర్వనాశనం అయిపోతాడు. నిజంగా చెప్తున్నానండి, ఏలూరులో ఓ పెట్రోల్ బంక్ ఉండేది. ఆ పెట్రోల్ బంక్కి ఈశాన్యంలో 100 సంవత్సరాల నాటి రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు ఉన్నంతకాలం ఆ పెట్రోల్ బంకు బ్రహ్మాండమైన సంపాదనతో వెలిగిపోయింది. ఒక దౌర్భాగ్యుడు వచ్చాడు, నేను జ్యోతిష్కుండి వాస్తు పండితుడిని అన్నాడు. ఈశాన్యంలో రావి చెట్టు ఉంది కొట్టేయండి అన్నాడు. ఆయన కొట్టించేసాడండి, ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఆ చెట్టు కొట్టేసిన తర్వాత ఒకసారి చూశాను, కొమ్మలు విరిగిపోయి అశ్వత్థ వృక్షం నాశనమైపోయి రసం అలా అందులోంచి కారిపోయింది. ఆ చెట్టు కొట్టాక సర్వనాశనమైపోయి ఆ పెట్రోల్ బంకు యజమాని వేసిన కేసులో యజమాని నెగ్గి ఈయన బంకు ఖాళీ చేయించేశాడు. దివాళా ఎత్తాడు తర్వాత ఆయన తెలిసిన మీకు. అంత పూర్వం చెట్టు ఉన్నంతకాలం ఆ పెట్రోల్ బంక్ యజమాని ఏదో 90 ఏళ్ళకో 70 ఏళ్ళకో ఎప్పుడో లీజుకి ఇచ్చారట. ఆ లీజ్ అయిపోయాక ఖాళీ చేయమంటే ఈయన కోర్టులో వేశాడు. ఈయనకి ఫర్రగా వస్తుంది అనుకున్న టైంలో చెట్టు కొట్టించాడు ఈయన. కోర్టులో కేసు పోయింది, దాంతో బంకు పోయింది, మొత్తం ఆ కుటుంబమే పాడైపోయింది. చాలా కాలం ఎంత ఇబ్బంది పడ్డారు. కాబట్టి తొందరపడి చెట్లు ఎప్పుడు కొట్టకండి. చెట్లు దేవతలు. ఏ మూర్ఖుడు చెప్పాడు చెట్లు కొట్టమని? బృహస్పతి రాసిన వాస్తు శాస్త్రంలో చెట్లు ఇంట్లో ఎవరైనా కొడితే ప్రమాదం అన్నాడు. ఒకవేళ సొంత ఇల్లు కట్టుకోవలసి వచ్చి ఇంటికి అడ్డంగా చెట్టు ఉంటే ఒక చెట్టు కొడితే ఇంకో చోట 2 చెట్లు నాటాలి, దానికి ప్రాయశ్చిత్తంగా. అనవసరంగా చెట్లు కొట్టకండి. ప్రతివాడు వాస్తు పండితుడే, ప్రతి ఇంటికి ఓ జ్యోతిష పండితుడే. ఇక్కడ జ్యోతిషం చెప్పండు, వాడు జ్యోతిషం అడిగి తెలియదు. జ్యోతిషం ద్వారా మిమ్మల్ని బతికిస్తానన్నాడు ఒకడు ఇలా కూర్చుని, వాడిని ఎత్తి మీద ఫ్యాన్ పడిపడి తెచ్చాడు. కాబట్టి తప్పుడు శాస్త్రాలు చెప్పేవాళ్ళు అంటే నాకు చాలా చికాకు వచ్చేస్తుంది. శాస్త్రంలో పాండిత్యం ఉంటే మాట్లాడు, నీకు సంస్కృతం రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడతావు? కాబట్టి అది తీసిపారేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈశాన్యంలో బరువు ఉంది, ఇంకో తోట బరువు ఉంది అని ఎవడో వచ్చి మళ్ళీ చెప్పగానే ఇంద్రుడు ఆ ఇల్లు పడగొట్టాడు, మళ్ళీ ఇల్లు కట్టించాడు. ఇలా విశ్వకర్మ గారు పాపం ఇంద్రుడి కోసం 100 ఇల్లు కట్టాడు. ఏ ఇల్లు కట్టినా నాకు ఇల్లు నచ్చలేదంటాడు ఆయన. ఇంకా విసిగెత్తింది విశ్వకర్మకి. ఏమిట్రా బాబు ఈ ఇల్లు కట్టడం పడగొట్టడం, ఇవి పని ఎప్పటికీ అవడం లేదు, ఎన్నిళ్ళు కట్టినా బాగాలేవంటాడు. ఈ ఇంటికంటే ఇంకా అందమైన ఇల్లు కట్టు, ఇటువంటి ఇల్లు ఇంకోటి ఎవడో కట్టుకున్నాడు అని పడగొట్టిస్తున్నాడు. ఈ కన్స్ట్రక్షన్ అనేటటువంటి దాని నుంచి నేను బయటపడాలని భావిస్తూ ఉండగా ఆయన అదృష్టం బాగుండి నారదుల వారు నారాయణ స్మరణ చేసుకుంటూ వచ్చాక వెంటనే ఈయన నారదుడికి నమస్కరించి, మహానుభవ ఇంద్రుడికి కొత్త ఇల్లు పిచ్చబట్టింది, నేను బాగా ఇల్లు కట్టినా పడగొట్టి మళ్ళీ కట్టమంటాడు, కట్టలేక విసుగొస్తుంది, నాకు ఈ నిర్మాణ బాధ్యత తొలగించు అన్నట్ట. ఓస్ వాడి సంగతి నేను చూసుకుంటాను అని నారదుడు ఇంద్రుని దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు ఆయనకు నమస్కరించగానే, ఇంద్ర తక్షణం మనం భూలోకంలో నైమిషారణ్యం అనే క్షేత్రానికి వెడదాం, అక్కడ ఒక మహాత్ముడిని దర్శించుకుందాం అన్నాడు. నారదుడంతటి వాడు భూలోకానికి వెడదాం అన్నాడు, అందులో నైమిషారణ్యం, అక్కడెవరో మహాత్ముడిని దర్శించుకోవాలి అని అనగానే సరేనని ఇంద్రుడు బయలుదేరాడు. నారదుడు ఇంద్రుడు కలిసి పరమ పవిత్రమైన నైమిషాఖ్యారణ్యానికి వచ్చారు. 18 పురాణములు వ్యాసుడు సూతునికి చెప్పిన స్థలం, సూతుడు సౌనకాదులకి చెప్పిన దివ్యస్థలం, గోమతి నద తీరంలో ఉన్న స్థలం. ఇప్పటికీ అక్కడ మేము దాదాపు 25 సప్తాహాలు చేసాం భాగవత సప్తాహం. ప్రతి సంవత్సరం సప్తాహం చేసేవాళ్ళు ఇదివరకు, ఈ మధ్యన కొంచెం ఆగింది కానీ ఏడాదికో 2 ఏళ్ళకో చేసేవాళ్ళం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 100 కిలోమీటర్ల దూరంలో ఆ నైమిషారణ్యం ఉంటుంది. చాలా బాగుంటుంది. గోమతి అక్కడే ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళాడు నారదుడు ఇంద్రుణ్ణి. అక్కడ మహానుభావులైన ఋషులు తలో చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళందరికీ ఆశ్రమాలు ఉన్నాయి. ఆఖరిన వాళ్ళందరినీ చూసుకుని ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరాడు నారదుడు. ఆ మర్రి చెట్టు కింద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన కేవలం గోచిగుడ్డ మాత్రమే ధరించాడు, ఇంకేం బట్టలు లేవు. ఆయన శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి, తలంతా మంచి ఒత్తైన జుట్టుతో ఉంది. ఇంకా ఈ చేతుల మీద, వక్షస్థలం మీద, కాళ్ళ మీద అన్ని చోట్ల రోమాలు ఉన్నాయి. అందుకే రోమసుడు అంటారు ఆయన. ఆయన పేరు రోమస మహర్షి. ఒక్క వక్షస్థలం దగ్గర, ఈ ఛాతీ దగ్గర బెత్తడంటే బెత్తడు మాత్రం, వెంట్రుకలు లేవు, అక్కడ నున్నగా ఉంది. బహుశా వెంట్రుకలు ఊడిపోయి ఉంటాయి అక్కడ. కొంతమందికి చూసారు ఇక్కడ బాగా ఊడతాయి, భలే ఉంటుంది అక్కడ చూడడానికి, నున్నగా ఉంటుంది, దాని మీద గచ్చకాయలు ఆడుకోవచ్చు. అంత నున్నగా ఈ వక్షస్థలం దగ్గర ఒక బెత్తడు నేల మిగిలింది, మిగతా శరీరం అంతా వెంట్రుకలే. నారదుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించగానే ఇంద్రుడు ఆశ్చర్యపోయి, నారదుడు ఎవరికి పెడితే వాళ్ళకి నమస్కరించడే, నారదుడంతటి వాడు నమస్కరిస్తున్నాడంటే బహుశా రోమసుడు మహాత్ముడయ్యి ఉంటాడు అనుకుని తాను నమస్కరించాడు. అప్పుడు నారదుడు ఏమీ ఎరగనట్లుగా, మహాత్మా, ఇంతమంది మహర్షులు ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఆశ్రమాలు కట్టుకున్నారు, కొందరు తాటాకులతో, కొందరు ఈతాకులతో, కొందరు దర్భతో ఆశ్రమాలు నిర్మించుకున్నారు, కానీ మీరు మాత్రం ఆశ్రమం లేకుండా చెట్టు కిందే కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. పైగా ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఆయన, నెత్తి మీద చిరిగిపోయిన చాప ఒకటి ఉంది, అంతే, చిన్న చాప, కూర్చోడానికి ఆసనంగా వేసుకోవడానికి చింకి చాప ఒక్కటి ఉన్నది అంతే, ఇంకేమీ లేవు. కనీసం కుర్చీ లేదు, ఓ వాహనం లేదు, ఆశ్రమం ముందే లేదు. నెత్తి మీద చాప, ఈయన కింద కూర్చున్నాడు, ఆయన వెంట్రుకలు ఇన్ని ఊడి ఉన్నాయి, కేవలం కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. అందుకని మీకు ఆశ్రమం వద్దా, కనీసం ఒక వాహనం వద్దా, కూర్చోడానికి మంచి ఆసనం కూడా లేదు, చిరిగిపోయిన చాప ఎందుకు? హనుమాన్ జంక్షన్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు అడిగినా మంచి బిల్డింగ్ కొనిచ్చేవారు. ఈ కుర్చీ పద్మాగర్ గారు కూర్చున్న కుర్చీ, కొన్ని పద్మాగర్ గారు ఎలాగో అడగరు, ఆ కుర్చీ కూడా మీకు ఇచ్చేవారు కదా కూర్చోడానికంటే. ఆయన అన్నాడు, నాకెందుకండి ఆశ్రమాలు, నాకెందుకండి ఆసనాలు, నేను అల్పాయుష్కోండి, ఇవాళ్ళు ఉండి రేపు పోయేవాడిని, చచ్చిపోయేవాడికి ఆశ్రమాలు ఎందుకు అన్నాడు ఆయన. అనగానే ఇంద్రుడు అహంకరించి, ఏమండి మీరు అల్పాయుష్కులా, ఎక్కువ కాలం బతకరా, మీ ఆయువు ఎంతో చెప్పండి, నేను మీకు ఆయువుని పెంచుతాను, నా దగ్గర అమృతం అని ఒక పదార్థం ఉన్నది, ఆ అమృతం కొంచెం మీకు ఇస్తాను, తాగితే కలియుగాంతం వరకు జరామరణములు లేకుండా ఉంటారు. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు. ముసలితనం చావు ఉండదు ఎప్పటిదాకా, కలియుగాంతం వరకే. అమృతం శాశ్వతమైన అమరత్వం ఇవ్వదండోయ్, అమృతం తాగిన వాడు ఈ నాలుగు యుగములు మాత్రమే జరామరణములు లేకుండా ఉంటాడు, ప్రళయకాలంలో వాళ్ళు పోతారు దేవతలు కూడా. కాబట్టి అమృతానికి కూడా పరిమితత్వం ఉన్నది. దేవతలు కేవలం కృత త్రేత ద్వాపర కలియుగాంతము వరకు మాత్రమే దేవలోకములో జరామరణములు లేకుండా ఉంటారు. మళ్ళీ ఈ యుగం అంతమైపోయాక, కొత్త యుగం ప్రారంభమయ్యాక కొత్త దేవతలు వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అందుకని ఇంద్రుడు ఏమన్నాడు, మీ ఆయువు ఎంతో చెప్పండి, మీకు ఇంత అమృతం ఇస్తాను, అది తాగితే మీకు జరామరణాలు ఉండవనగానే, నాకెందుకు లేవయ్యా ఇంద్ర, నేను ఎలాగో పోయేవాడిని పోతాను, ఈ అమృతం తాగి మళ్ళీ ఆయువు పెంచుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఏ ఆశ్రమం వద్దు ఏం వద్దు నాయనా అన్నాడు. చెప్పండి మీ ఆయువు ఎంతో, చెప్తే తప్పేముంది అన్నాడు మళ్ళీ ఇంద్రుడు. సరే నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, నేను అల్పాయుష్కుండి, నా ఆయువు చాలా తక్కువ, ఆ ఆయువు చెబుతా విను, కలియుగం 432,000 సంవత్సరాలు. ఎంత? 432,000 సంవత్సరాలు మానవ సంవత్సరాలు అయితే కలియుగం. దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరములు ద్వాపర యుగం. ఈ కలియుగం 432,000 సంవత్సరాలని 3తో గుణిస్తే 1,296,000 సంవత్సరాలు, అది త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరములు కృతయుగం. మొత్తం 4 యుగాలు, కృతయుగం 1,728,000 సంవత్సరాలు, త్రేతాయుగం 1,296,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 864,000 సంవత్సరాలు, కలియుగం 432,000. మొత్తం కలిపితే, టోటల్ చేస్తే 43,20,000 సంవత్సరములు దానికి ఒక మహాయుగము లేక చతుర్యుగ కాలం అని పేరు. ఇలాంటి మహాయుగాలు గడవగానే ఒక యుగం గడిస్తే ఒక ఇంద్రుడు పోతాడు. ఎంతమంది? ఒక ఇంద్రుడు 43,20,000 సంవత్సరాల తర్వాత ఇంద్రుడి శరీరం విడిచిపెట్టేస్తాడు, ఆయనకి ఇంకో జన్మ వస్తుంది. ఇలాంటి ఇంద్రుళ్ళు 1,000 మంది పోతే బ్రహ్మగారికి ఒక పగలు, అంటే బ్రహ్మగారికి ఒక పగలు గడవాలంటే మానవ లోకంలో 1,000×43,20,000 సంవత్సరాలు గడవాలి. బ్రహ్మగారి ఒక పగలులో 1,000 మంది ఇంద్రులు వెళ్ళిపోతారు ఏకంగా, ఒకళ్ళు ఇద్దరు కాదు 1,000 మంది ఇంద్రులు. ఇదే రాత్రి కూడా, రాత్రి కూడా 1,000×43,20,000 సంవత్సరాలు ఒక రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక డే అండ్ నైట్, ఒక రాత్రి పగలు గడిస్తే 2,000 మంది ఇంద్రులు వెళ్ళిపోతారు. కాలం అయితే 2,000×43,20,000 మానవ సంవత్సరములు. ఇటువంటివి 364 గడిస్తే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. మనకి సంవత్సరానికి 365 రోజులు, కానీ బ్రహ్మగారికి కేవలం 364 రోజులే. కాబట్టి బ్రహ్మకి ఒక సంవత్సరం గడిస్తే మన మానవ కాలంలో ఎంత? 364×2,000×43,20,000 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకి కేవలం 1 ఏడాది గడుస్తుంది. ఏడాది పుట్టినరోజు పండుగ చేసుకోవచ్చు. అలాంటిది బ్రహ్మ ఆయువు 100 ఏళ్ళు. అంటే బ్రహ్మగారి ఆయువు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, క్యాలిక్యులేటర్ ఉంటే చూసుకోండి, 100×364×2,000×43,20,000 మానవ సంవత్సరాలు గడిస్తే ఒక బ్రహ్మకి ఆయువు తీరిపోతుంది, బ్రహ్మ విష్ణువులో లీనమైపోతాడు. అలాంటి బ్రహ్మగారు ఒకడు పోతే నా ఒంటి మీద ఉన్న ఒక వెంట్రుక ఊడిపోతుంది. నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే అప్పుడు నేను చచ్చిపోతాను. ఇప్పటికే నా గుండెల దగ్గర బెత్తడు వెంట్రుకలు ఊడాయి, ఇవి ఓడాలి, ఇవన్నీ ఊడిపోతే అప్పుడు నేను చచ్చిపోతాను. ఎంత అల్పాయుష్కుణ్ణి, నాకు ఇల్లెందుకు అన్నాడు ఆయన. ఇది అల్పాయుష్కుట్ట, నాకెందుకు ఇల్లు? చింకి చాప చాలు అనగానే ధామ్మని శబ్దమయ్యింది. ఏంటని చూస్తే ఇంద్రుడు కింద పడిపోయాడు, కుర్చీలోంచి కింద పడి మూతి పక్కకి పెట్టి పెరాలసిస్ వచ్చిన వాడు ఉంటాడు అలా కొట్టుకుంటున్నట్ట. ఎందుకని? అసలు ఇంద్రుడి బతుకెంత ఇందులో? 2,000 మంది ఇంద్రులు వెళ్ళిపోతే బ్రహ్మకు ఒక రోజు ఎంత చేసి? అటువంటిది బ్రహ్మాయువు ఎంత? బ్రహ్మగారు ఒకడు పోతే ఈయనకి పోయేది ఒక వెంట్రుకట. అలా మొత్తం వెంట్రుకలన్నీ ఊడితే కానీ ఈయన పోట. అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతారో, ఎంతమందిని చూస్తాడో ఆలోచించండి. అంతటి ఆయువు కలిగిన రోమసుడు, నేను అల్పాయుష్కుణ్ణి, నాకెందుకు ఆశ్రమం అంటే ఇంకా సామాన్య మానవులు రోజు 1,000,000 ఎకరాలు కోట్లు దాచేసే ఈ రాజకీయ నాయకులకి కథ వినిపిస్తే వాళ్ళు ఏమైపోవాలి? అంత ఆక్రమణే, లంచాలు, దొంగతనాలు. మన పార్టీలు ఎంత, మన కమిటీ మెంబర్షిప్ ఎంత, ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. నేను గుళ్ళో కమిటీ మెంబర్ని, లేకపోతే నేను ఈఓని, నేను ట్రస్ట్ బోర్డు చైర్మన్ని. అసలు మనకే ట్రస్ట్ లేదు, ఇంకా ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఏంటండి వీడు? అందువల్ల ఈ పిచ్చి పిచ్చి పదవులు పెట్టుకోకర్లా. అందువల్ల ఎందుకు చెప్తున్నాను, మేధా దక్షిణామూర్తి యొక్క లక్షణం ఏమిటనమాట, ఈ లౌకిక ప్రపంచాన్ని విడిచిపెట్టేయండి. అంతా వ్యాపించిన విశాలమైన ఈ మర్రి చెట్టు ఒక్కటే చివరికి నిలబడేది, ఇది నిజమైన జ్ఞానస్వరూపం, నాశనం లేనిది. ఇంతటి మర్రి చెట్టుని నేను ఆసరాగా చేసుకుని కింద కూర్చుంటున్నాను అంటే జీవితం అల్పమైనది, అల్ప జీవితం నుంచి విజ్ఞాన జీవితం కేసి వెళ్ళండి అని చెప్పడం కోసం దీన్ని ఆశ్రయించుకున్నానని చెబుతూ వటతరువు కింద కూర్చుంటున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక శిష్యులైనటువంటి వాళ్ళు ఇంత జ్ఞానం కలిగి కూడా ఇంకా ఆయన దగ్గర జ్ఞాన పిపాసతో ఎందుకు వస్తున్నారంటే, జ్ఞానానికి కొలబద్ద లేదు. అది ఎంతకాలం ఉంటుంది, అది ఎంత పెరుగుతుందో ఎవరికి తెలియదు. మనకి తెలిసింది చాలా తక్కువ. సముద్రం దగ్గర నిలబడి ఇసుక రేణువులు అందులో వేయడం ఎటువంటిదో, ఇంతకాలం వీడు చదువుకున్న విద్య అంతే. ఎప్పటికప్పుడు ఇంకా జ్ఞానమును పెంచుకోవాలి కనుక మహానుభావులైన వృద్ధులు, ఋషులు తపస్సు చేసి విజ్ఞాన ఉన్ముఖులవుతున్నారు. శిష్యుడు యువకుడు అంటే అర్థం ఏమిటనమాట, గురువులకు శరీరానికి వార్ధక్యం ఉండాలి కానీ మనస్సుకు ఉండకూడదు. ఇవాళ చాలామంది శారీరకంగా కంటే మానసికంగా వృద్ధులైపోతున్నారు. 12 ఏళ్ళ కుర్రాడు నడవలేడు, అప్పుడు పుట్టిన పిల్లకి కళ్ళజోడు ఏమిటి? ఏదో ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కళ్ళదోడు వచ్చిందంటే అర్థం ఉండదు. ఇంతంత వాళ్ళకి కళ్ళదోడే, ఎవడికి అరగదు, నడవలేడు, కూర్చోలేడు, పరిగెత్తలేడు. ఈ మధ్యన మాతో పాటు శ్రీలంక తీసుకెళ్ళాం కొంతమంది శిష్యుల్ని. నాతో పాటు చెట్టు ఎక్కండి అన్నాను. అశోకోనంలో చెట్టు ఎక్కండి అంటే మేము ఎక్కలేమండి అన్న మొదలెట్టారు. ఏది అంతంత వాళ్ళు కూడా. మానసికమైన ఉత్సాహం కావాలి. వార్ధక్యం శరీరానికే తప్ప మనస్సును కొండరాదు. మా నాన్నగారు ఎవనెవరో తెలిసిన ఆయన 86 ఏళ్ల వయస్సులో హాయిగా వెళ్ళిపోయారు. 86 ఏళ్ళు వచ్చేదాకా తన పని తానే చేసుకున్నారు, నడిచారు. ఓ రోజున చాలా కాలం క్రితం హైదరాబాద్లో, ఒరే నేను సిటీ బస్ ఎక్కుతాను రా అన్నారు. ఎందుకండి ఈ వయసులో అంటే, నేను ఎప్పుడు కుర్రాన్ని అనిపించుకోవాలి, అందుకని సిటీ బస్ ఎక్కుతాను. అప్పట్లో 86, 84 అని రెండు సిటీ బస్సులు ఉండేవి. ఆ సిటీ బస్సులు శంకర మఠం దగ్గర ఆగాలంటే 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ తర్వాత ఆపేవారు. సిటీ బస్సులు ఎక్కడంటే చాలా కష్టంలేండి, ఎక్కేవాళ్ళకి తెలుస్తుంది. అందుకని చాలామంది ఏం చేసేవారనమాట, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఈ రన్నింగ్ డ్రెస్ అని ఉంటుంది అది వేసుకుని, బూట్లు వేసుకుని సిటీ బస్ అక్కడ కనబడగానే 1, 2, 3 రన్ అని పరిగెత్తుకెళ్ళి ఆ పరిగెడుతున్న బస్సులు పట్టుకునేవారు. ఓసారి ఒక కుర్రాడు సిటీ బస్ కోసమని తెల్లని లాగు, తెల్లని చొక్క, బూట్లు వేసుకున్నాడు. మా నాన్నగారి పక్కనే నిలబడ్డాడు. ఎందుకురా ఇవని అడిగితే, బస్సు ఎక్కాలి కదండి తాతయ్య గారు, మీకేం తెలుసు బస్సు ఎక్కడం అంటే, హాయిగా ఆటో ఎక్కి వెళ్ళండి అన్నాడు. అని 1, 2, 3 అని పరిగెత్తుకెళ్ళి సిటీ బస్ ఎక్కుతూ కడ్డీ పట్టుకోకపోతే కడ్డీ అందలేదు. లోపల నుంచి ఒక ముసలాయన వీడు చెయ్యొచ్చుకుని లోపలికి లాగారు. ఎవరా చూస్తే ఇది మా నాన్నగారు. వీడేమో తాతగారు మీకేం తెలుసు సిటీ బస్ ఎక్కని అన్నాడు. వీడు 1, 2, 3 అని పరిగెత్తాడు. ఆయన 1, 2, 3 అనకుండానే ఆయన ఎక్కి వీడు లాగారు లోపలికి. అది లెవెల్ అంటే. ఎందుకు వస్తుంది ఆ శక్తి? తపస్సు శక్తి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మంచి ఆహారం. ఆహారమే నిజమైన తపస్సు. అందుకని జ్ఞానులు ఏం చేస్తారట? పవిత్ర ఆహారాన్ని తింటారు. ఈ బయట బడ్డీ కొట్లను ఉంటాయి, సాయంత్రం అయ్యేసరికల్లా తోపుడు బండి, దాని మీద ఒక స్టవ్, దాని మీద ఒక మూకుడు, ఆ మూకుడులో నూనె. ఆ నూనె ఎప్పటిది? మాంధాత కాలం నాటి నూనె. అప్పటి నుంచి ఆ నూనె ఆ మూకుడులో మరుగుతూ మరుగుతూ ఉంటుంది. అందులో మైసూరు బజ్జీ వేయిస్తూనే ఉంటాడు. ఆ బజ్జీ కూడా ఆ అబ్బాయి పెళ్ళప్పుడు నుంచి అదే బజ్జీ, అదే మళ్ళీ ఫ్రిడ్జ్లో తీయడం వేయటం. ఈ నూనె దరిద్రం, ఆ బజ్జీలు అవే, ఆ పిండి ఎప్పటిదో తెలియదు. ఆ తిండి తింటే శరీరం విష కషాయాల పుట్టయిపోదా? ఒకసారి అమెరికాలో ఒక ఇంట్లో వంకాయ కూర వేసి పెట్టారు, గుత్తి వంకాయ కూర. చాలా బాగుంది, ఎంతో బాగుంది. శనివారం నాడు తిన్నాను, సంతోషపడ్డాను. అమ్మాయి భలే చేసావమ్మా, ఇక్కడుండి కూడా బాగా చేసి పెడుతున్నావు అన్నాను. చేసి పెట్టింది పాపం. గురువు గారికి వంకాయ కూర ఇష్టమేమో అని అనుకుని మళ్ళీ శనివారం కూడా వంకాయ కూర వేసింది ఆవిడ. కిందటి శనివారం వంకాయ కూర అంత రుచిగా ఉంది, ఈ వారం ఇలా ఉంది ఏంటమ్మా అంటే, మీరు మరీని ఆ కూరేగా ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసి పెట్టాను అంది పైగా తిప్పు. ఏది కిందటి శనివారం కూర తీసి ఫ్రిడ్జ్లో పెట్టిందిట, అది వేడి చేసి పెట్టిందిట, అది ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఆ వంకాయ కూర తింటే మన శరీరం కుళ్ళిపోయిన వంకాయ అయిపోదా? అందువల్ల తాజాగా ఆహారం తీసుకోవాలి. భగవద్గీత అద్భుతమైన సారం. ఆయుర్వేదం, ఉపనిషత్తులు, వేదాలు, యోగం, జ్ఞానం, వైరాగ్యం ఒకటేమిటి? అసలు భగవద్గీత అంటే అనేక శాస్త్రముల సారం. అందులో ఏం చెప్పాడు? యాతయామం, ఒక జాము గడిచిన ఆహారం తినవద్దు. జాము అంటే దాదాపు 3.5 నుంచి 4 గంటల మధ్యలో సమయం. 4 గంటలు దాటితే ఆ తిండి తినద్దన్నాడు ఆయన. ఆ అన్నం మళ్ళీ వేడి చేసుకోవద్దు. నిన్నటి అన్నం ఫ్రిడ్జ్లో పెట్టడం, మళ్ళీ తీయటం, వేడి చేయటం. పైగా అన్నం మిగిలిపోయింది, అన్నంతో పచ్చట్ట, అన్నంతో ఏమో మళ్ళీ ఆ పిండి రుబ్బి అట్లు వేసుకు తింటే విషమైపోతుందండి అది. రామరామ అన్నాన్ని రుబ్బి దాంతో అట్లు వేసుకోకూడదు. మీరు చూడండి, కావాలంటే శరీరం ఎంత పాడైపోతుంది. అసలు కరోనా రాకపోతే ఎవరు వస్తారు ఇలాంటివి తింటే? కాబట్టి అలాంటి తిండి తినకూడదు. యాతయామం, గడవబడిన జాము కల ఆహారం, అనగా ఒక జాము గడిచిన తర్వాత ఆహారాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినద్దు. గతరసం, అన్నంలో తినే ఆహారంలో ఒక రకమైన మృదుత్వం ఉంటుంది, స్నిగ్ధత్వం ఉంటుంది. అందుకే అన్నం కొంతసేపటి క్రమంగా ఏమైపోతుంది? వండినప్పుడు ముట్టుకుంటే అందులో రసం కనపడుతుంది, మెత్తదనం ఉంటుంది, అది పోతుంది, ఎండిపోయి మెతుకులు గడ్డగట్టేస్తాయి, బియ్యంలా తయారైపోతాయి. అలాంటి ఆహారం తినద్దు. పూతి అంటే వాసన వచ్చిన ఆహారం తినకూడదు. అన్నం వాసన వస్తుందే, అన్నం కానీ పచ్చడి కానీ లేకపోతే పెరుగు కానీ పుల్లని వాసన వచ్చేస్తూ ఉంటే అటువంటివి తినద్దు. పూర్తి తర్వాత పర్యూషితం తత, పర్యూషితము అంటే దూషితమైన, దూషితమైన లేక దోషయుక్తమైన ఆహారం. అనగా తేలిక చెప్పాలంటే ఈగలు పడినవి, దోమలు పడినవి, చీమలు పట్టేసిన మజ్జిగలు కాఫీలు, తల వెంట్రుకలు పడినవి. కొంతమంది అన్నం వండుతూ ఉంటే రొంపు ఉంటుంది పాపం వాళ్ళకి, అందుకని ఏమవుతుందనమాట ముక్కులని చందులు కారిపోతూ ఉంటాయి. అలాంటివి అంటే ఈ కఫాదులు పడినవి. కొంతమందికి చెమట ఎక్కువ, మాకు శిష్యుడు ఉన్నాడు, వాడు కనుక మామిడికాయలు కొట్టమంటే ఇంక మీరు ఉప్పేసుకోక్కర్లేదు, వాడి శరీరం నుంచి వచ్చే రసం అందులో పడుతుంది సార్. ఇవన్నీ పర్యూషిత ఆహారము, వీటిని తినకూడదు, అసహ్యం, అనారోగ్యం. నేను చెప్పింది కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట చూడండి ఒకసారి, కట్వాంబ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విదాహిన కటుహు అంటే కారము లేక చేదు, అటువంటివి తినకూడదు. ఎక్కువ కారం తినకూడదట, కారం కొంచెం తినాలి, విపరీతమైన కారం, గొడ్డు కారం వేసుకుంటారు కొంతమంది, లేదా బాగా చేదు. ఆమ్ల ఎక్కువ పులుపు అనమాట, అతిగా పులుపుగా ఉన్న వస్తువులు తినకూడదు. లవణ ఎక్కువ ఉప్పు తినకూడదు. అత్యుష్ణ ఎక్కువ వేడిగా ఉన్న పదార్థాలు తాగేయకూడదు. టీ మరిగిపోతున్న టీ గ్లాసులో పోసుకుని గడగడ తాగేస్తారు, అంటే కుంభకర్ణుడికి అన్నయ్య తమ్ముడు, అలాంటివి తాగకూడదు. అతిశీతల ఎక్కువ చల్లదనం ఉన్నటువంటి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నవి ఐస్ క్రీములు తింటే గొంతుకలో అవేవో తేడాలు వస్తాయి, జలుబు వస్తుంది, పళ్ళు ఓడిపోతాయి. తీక్ష్ణ బాగా అతిగా ఉన్నటువంటి వాసన వచ్చేటటువంటి అనగా లవంగాలు యాలకులు వేసిన బాగా మసాలా పదార్థాలు తినకూడదు. రోక్షణ పదార్థాలు తినకూడదు, అనగా మైసూరు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు ఎర్రగా వేయించేసుకుని అందులో కారం వేసుకుని తినకూడదు. విదాహిన బాగా దాహం పుట్టించేవి తినకూడదు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు, తింటే కడుపులో దాహం పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ తినద్దని ఎంత సైన్స్ ఎంత ఆరోగ్యం చెప్పాడు కృష్ణ పరమాత్మ, అందుకని జగద్గురువు అన్నారు ఆయన. అదే నిజమైన జ్ఞానం అంటే. కాబట్టి ఎలా ఎప్పటికప్పుడు ఆహారాదులను నియంత్రణ చేసుకుంటూ ఎంత నిద్రపోవాలి అంతే నిద్రపోవాలి, అతిగా నిద్రపోకూడదు, అస్సలు నిద్ర లేకుండా ఉండకూడదు, ఎక్కువ తినకూడదు, తినకుండా ఉండకూడదు. ఇవన్నీ మానవుల యొక్క సహజ లక్షణాలు. అవి ఉన్నవాడు ఎప్పుడూ గురువే, వాడు ఎప్పుడూ ఎంత వయస్సు వచ్చినా ఆరోగ్యంగా ఉంటాడు, అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, సుఖంగా బతుకుతాడు. బతికినంతకాలం కూడా సుఖంగా బతకాలి కదా. మన శరీరం ఇవాళ మన మాట వింటోందని తినకూడనివి తిని పాడు చేసుకుంటే వార్ధక్యంలో మన మాట వినదు. ఈ సందేశాన్ని మనకివ్వడానికి మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు యువకుడైన గురువు రూపంలో ఉంటూ నాయన శరీరం మీద కూడా దృష్టి పెట్టు అని చెబుతున్నాడు. ఆయన యోగాభ్యాస తత్పరుడై ఉంటాడు. అటువంటి పరమాత్ముడికి మనం ఎన్ని రకాలైనటువంటి ఏటుకోళ్ళు ఇచ్చినా తక్కువేట. ఇవాళ మీ అదృష్టం కూర్చున్న స్థానం కూడా అమ్మవారి స్థానం. మేధాదక్షిణామూర్తి అనే శబ్దంలో రెండు శబ్దాలు ఉన్నాయి, ఒకటి దక్షిణామూర్తి, రెండు మేధ. మేధ ఆకారాంత స్త్రీలింగ శబ్దం అంటే తెలివి. మేధ అంటే ఏమిటి అర్థం? తెలివి. అమ్మవారు మేధారూపంలో ఉంటుంది, అందుకే దక్షిణామూర్తికి పక్కన అమ్మవారు ఉండదు. ఎందుకు ఉండదు అంటే అమ్మవారు శరీరంలో కనపడకుండా ఉంది. ఆ శబ్దాన్ని అమ్మవారిని మేధ అన్నారు. దక్షిణామూర్తి అంటే సామర్థ్యము కలిగిన వాడు, వీకి ఇంగ్లీష్లో స్కిల్డ్ పెర్సన్, సంస్కృతంలో సామర్థ్యం కలిగిన వాడు. దక్షిణుడు అనగా సమర్థత, ఏ పనైనా చేయగలడు. కొంతమంది కొన్ని పనులు చేస్తారు, కొందరు పాడగలరు, కొందరు ఆడగలరు, కొందరు బాగా తినగలరు, కొందరు వంట చేయగలరు, కొందరు బాగా నిద్రపోగలరు, కూర్చుని కూడా నిద్రపోతారండి, అది వాళ్ళకి సామర్థ్యం. నిజంగా ఒక చోట ఉపన్యాసంలో ఒక ఆవిడ ఎదురుగుండా కూర్చోబెట్టారు ఫ్రంట్ సీట్లో అనేది. నేను అనుకున్నాను నా ఉపన్యాసం బాగుందేమో అందుకే ఆనందంతో తల ఊపుతుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది వచ్చేముందు ఏం చేశారట, జీడిపప్పు, అవేవో కిస్మిస్సు, యాపిల్ పళ్ళ ముక్కలు, బత్తాయికాయ ముక్కలు ఇవన్నీ ప్లేట్లో వేసి కార్యవయసి కళ్యాణ మండపం వాళ్ళు పాపం ప్రేమగా తినండి అని పెట్టారట. ఏదో రెండు ముక్కలు తినమంటే ఇవి మొత్తం అంతా ఆవిడే పూచుకుందిట. ఇది పద్మాగర్ గారికి ఇచ్చింది, శిష్యులకి ఇచ్చింది, మీ అందరికి ఇచ్చిందంతా ఆవిడ ఒక్కతే తింది. అందుకని ఈ తన్మయత్వంతో తలుపుతుంది ఆవిడ. కాబట్టి కొంతమంది అలా బాగా నిద్రపోగలరు, కొందరు వినగలుగుతారు. ఇవన్నిటినీ సామర్థ్యములు అంటారు. అన్ని పనుల ఎడ సామర్థ్యం ఉంటే ఏ పని అయినా అవలీలగా చేయగలిగితే సయేవ దక్షిణామూర్తి అని పేరు. ఆయనకి దక్షిణామూర్తి అని పేరు. ఏ పనైనా చేయగలుగుతాడు కానీ ఆయనే దక్షిణామూర్తి అన్నారు. మూర్తి అమూర్తి దక్షిణ అమూర్తి ఆయనకు రూపం లేదు కానీ మన కోసం ఆమూర్తి అంటే ఒక రూపం ధరించి ఉన్నాడు ఆయన. పరమాత్మకు రూపం ఏమిటి? చైతన్య స్వరూపుడు, అంతటా వ్యాపించిన వాడు. ఆయనకి గుణం లేదు, రూపము లేదు, కర్మము లేదు, కానీ మన కోసం ఒక ఆకారం ధరించాడు. అందుకని సామర్థ్యము ఒక రూపం ధరిస్తే అది స్వామివారు. ఆయనలో ఉన్న శక్తి అమ్మవారు మేధ. ఆ మేధ 14 రూపాలు ధరించింది. ఎన్ని రూపాలు? 14. ఎక్కడుందని అడగనే భాగవతం దశమ స్కంధం చదవండి ఇంటికి వెళ్ళాక. కనీసం గీతా ప్రెస్ గోరఖపూర్ వారి దక్షిణామూర్తి స్తోత్రం చదివినా చదవకపోయినా భాగవతం దశమ స్కంధం వారి చదవండి. అందులో అమ్మవారు 14 రూపములతో ఉంటుంది అని కృష్ణుడు చెబుతాడు. కృష్ణుడు మరికొద్ది రోజుల్లో అవతరించాలి. అవతరించే ముందు ఏం చేశాడు ఆయన? అమ్మవారిని పిలిచాడు. అమ్మా జగన్మాత, నేను దేవకీదేవికి 8వ గర్భంలో ప్రవేశించి కృష్ణుడనే పేరుతో పుట్టబోతున్నాను. ప్రస్తుతం దేవకీదేవి 7వసారి గర్భం ధరించింది. ఈ గర్భంలో ఉన్నవాడు బలరాముడు, నా పానుపైన ఆదిశేషుడు. ఆయన పుట్టగానే చంపాలి అని ఎదురు చూస్తున్నాడు కంసుడు. ఆయన చావకూడదు కాబట్టి ఈ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్న ఆదిశేషుణ్ణి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. రోహిణి ఎక్కడుంది? రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. వసుదేవుడి పెద్ద భార్య రోహిణి ప్రస్తుతం నందుని దగ్గర ఉన్నది. నందునికి సోదరి గనక ఆవిడ వరుసకి. ఆ గర్భంలో పెట్టు. ఆ తర్వాత నందుని భార్య యశోదాదేవి గర్భంలో నువ్వు ప్రవేశించు. నేను అదే సమయంలో దేవకీ గర్భంలో ప్రవేశిస్తాను. మనిద్దరం ఒకే ముహూర్తంలో పుడదాం. పుట్టి పుట్టగానే నీ స్థానంలోకి నేను పెడతాను, నా స్థానంలోకి నువ్వురా. నువ్వు అవతారం చాలించి తిరిగి పైకి వెళ్ళిపో, నేను మాత్రం భూమి మీద 125 ఉంటాను. ఈ విధంగా లోకరక్షణకి నాకు సహాయపడిన నీకు మానవులు 14 పేర్లతో గుడులు కట్టి కలియుగాంతం వరకు పూజిస్తారు. ఏమేమిట 14 పేర్లు? దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, కన్యక. 11వ నామం కన్యకానామం. అది అనమాట వాసవి కన్యక దేవి సాక్షాత్తు పార్వతీదేవి 14 రూపాల్లో ఒక రూపమని నేను చెప్పలేదు. భాగవతం దశమ స్కంధంలో కన్యకానామం ఉంది. చాలామంది అడిగారు ఈ కన్యక ఎక్కడుంది ఎక్కడుంది అని. ఎక్కడుంది ఎక్కడుంది ఏదో ఈ కలియుగ పురాణమేమో అని కొందరు అన్నారు. భాగవతం దశమ స్కంధంలో ఉన్నది. మా అంబికాకృష్ణ నాకు పరమ శిష్యుడు గనక ఏమండి ఈ 14 నామాలు నాకు రాసేవండి అంటే ఆయన కోసం ఇచ్చాను. అందులో అనమాట 11వది కన్యక. ఆ తర్వాత వరుసగా నారాయణి మొదలైనటువంటి నామాలు. ఇలా 14 నామములతో నీకు ప్రజలు గుడులు కడతారు అనగా అమ్మవారు కన్యకానామంతో భూలోకానికి వచ్చింది. ఆ తల్లే మళ్ళీ పెనుగొండలో మన కోసం అవతరించింది. ఇదిగో ఆర్య వయస్సులకి కులదేవతగా కూడా నిలబడి కలియుగాంత వరకు అందరికీ భుక్తి ముక్తి రెండూ ఇస్తున్నది. కాబట్టి ఈ అవతారం ఆషామాషి అవతారం కాసమా, సాక్షాత్తు జగదంబ ఆదిపరాశక్తి యొక్క 14 రూపాల్లో ఒకటి. ఇప్పుడు ఇంక మీరు ఎప్పుడైనా ధైర్యంగా చెప్పండి భాగవతంలో కన్యకానామం ఉన్నది, మీ దగ్గర భాగవతం ఉంటే ఆ నామం చూపిస్తాను. చూసారా? ఆ తల్లి 14 నామములతో ఉన్న ఆవిడే మేధ. ఆవిడ మేధ, ఈయన దక్షిణామూర్తి. వెరసి మేధ దక్షిణామూర్తి అయ్యాడు ఆయన. ఆ మహానుభావుడిని ఎలా అర్చించవచ్చు? ఏదైనా ఇవ్వచ్చట. ఆయనకి ఇది ఏది అనే పేరు లేదు. భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తాడు. కానీ శివునకు 2 పుష్పములు పనికిరావు. చంపకం కేతకం హిత్వాత్వన్యత్ సర్వం సమర్పయేత్. చంపకం అంటే సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు. సంపంగి, మొసలి, హిత్వాతు విడిచిపెట్టి అన్యత్ సర్వం సమర్పయేత్. ఇంక ఏదైనా ఇవ్వవచ్చు పరమాత్మనికి. ఆయన అవ్యాజ కరుణామూర్తి కదా, దక్షిణామూర్తి. అందుకని నాయన గడ్డి పరకిచ్చావా, కొబ్బరికాయ ఇచ్చావా, లేక నీళ్లు చల్లావా అని ఆలోచించకుండా ఏమిచ్చినా స్వీకరిస్తాడు. ఎంత కరుణామూర్తితో ఆలోచించండి. పాపం ఒక ఆయన ఉన్నట్ట, గుళ్ళోకి వెడదాం అనుకున్నాడు, వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకుందాం అనుకున్నాడు. కానీ తీరా ఆ పూట శివరాత్రి, లోపలికి ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళనివ్వడం లేదు, అభిషేకం చేసుకునే అవకాశం లేదు. అందుకని ఏం చేశాడు, దర్శనానికి వెళుతున్నప్పుడు తన చెంబులో ఉన్న ఇన్ని నీళ్లు తీసి దూరం నుంచే శివుడి మీదకి జల్లేశాడు. సాధారణంగా అలా జల్లడం తప్పే కదా, కానీ దూరం నుంచి శివలింగం మీద నీళ్లు జల్లాడు. అయినా శివుడు ఏమన్నాడు తెలుసా, శివరాత్రి పూట గుళ్ళోకి రాలేకపోయావా, అభిషేకం చేయలేకపోయావా, పర్వాలేదు దూరం నుంచి నా మీద చల్లిన ఆ నీళ్లు నాకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకంగా భావిస్తున్నాను, నీ ఇంట్లో కల్పవృక్షం నాటేస్తున్నాను అన్నట్టు వెంటనే. కల్పవృక్షం దొడ్లో ఉంటే లాభం ఏమిటి? కల్పవృక్షం దేవలోకంలో ఉన్న చెట్టు, ఆ చెట్టు దొడ్లో ఉంటే దాని దగ్గరికి వెళ్ళి మీరు ఏం అడిగితే అది ఇస్తుంది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇస్తుంది, ఇల్లు అంటే ఇల్లు ఇస్తుంది, అన్నం అంటే అన్నం పెడుతుంది, ఏమంటే అది ఇస్తుంది. కాకపోతే మంచి కోరికలు కోరుకుంటే బాగుపడతాం, పిచ్చి కోరికలు కోరుకుంటే పాడైపోతాం. కల్పవృక్షం చాలా గొప్పది, కానీ కోరవలసినవి కోరాలి. ఇక తర్వాత ఇంకో భక్తుడు ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి లక్ష బిల్వార్చన చెయ్యాలనుకున్నాడు, కానీ శివరాత్రి గుళ్ళోకి వెళ్ళే అవకాశం లేదు. అందుకని ఏం చేశాడు, చేతిలో ఉన్న పత్రి దర్శనానికి పెడుతున్నవాడు అలా విసిరేశాడు. ఈ పత్రి ఆయన మీద పడింది. నా మీదకి ఆకులు విసురుతావురా అనలేదు ఆయన, ఎందుకంటే కొన్ని చోట్ల కుదరదు. ఇప్పుడు ఇక్కడే మన ఆంజనేయ స్వామి గుళ్ళో విఘ్నేశ్వరుడు కొంచెం లోపలకు ఉంటాడు, అందరూ వంగలేరు. అప్పుడు వంగలేనప్పుడు ఏం చేస్తున్నారు, అర్చక స్వామి వారు చేతికి పుబ్బిస్తే మనం అలా విసిరేయాలి, దగ్గరికి వెళ్ళి వెయ్యలేము అందరం వాళ్ళలాగా, అవునా? చాలు, ఆయన సంతోషిస్తాట. ఎందుకంటే కొంతమంది అన్నారు అలా విసరచ్చా అని, నాయన దగ్గరికి వెళ్ళి వెయ్యడానికి అవకాశం లేనప్పుడు దూరం నుంచి విసిరితే అది కూడా లక్ష బిల్వార్చనయో లేక లక్ష పుష్పార్చనయో అని భావించి పరమాత్ముడు అనుగ్రహిస్తాడు తప్ప కోపగించడు. అవకాశం లేనప్పుడు, అవకాశం ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పెట్టు. ఆంజనేయుడి పాదం పెట్టే అవకాశం ఉంది కనుక మనకి ఆకు పెడుతున్నాం లేక కుంకుమ వేస్తున్నాం పువ్వు వేస్తున్నాం, కొన్ని చోట్లకు వంగలేము లోపలికి వెళ్ళలేము కుదరదు, అప్పుడు విసిరేస్తే అది కూడా పత్రి పూజ కింద భావిస్తాడు. భావించి ఏం చేసేట, కామధేనువుని వాడింట్లో కట్టేసేట శివుడు. వెంటనే మన ఇంట్లో ఆవుని కట్టినట్టుగా కామధేనువుని కట్టాడు. కామధేనువు కూడా కోరిన కోరికలు తీర్చావు, దాని పేరే కామధేనువు. కామము అంటే కోరిక, ధేనువు అంటే ఆవు. కోరికలు తీర్చి ఆవుని ఇంట్లో పెట్టాడనమాట. అంత గొప్ప ఉపకారం చేస్తాట శివుడు. ఈ మాట ఇప్పుడు ఎవరు చెప్పారని అడగరే, మాదయ్య గారి మల్లన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి రాజశేఖర చరిత్ర అనే పేరుతో శివపురాణాన్ని అనువాదం చేశాడు. సంస్కృత శ్లోకానికి తెలుగులో ఇది అనువాదం అనమాట. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి, పత్తిరి సుమంత యవ్వాడు పారవైచు, పత్తిరి ఇసుమంత యవ్వాడు పారవైచు, కామధేనువు వానింటి గాడి పసరము, అల్ల సురశాఖి వానింటి మొల్ల చెట్టు. నీలకంఠుడి శిరస్సు మీద ఇన్ని నీళ్లు జల్లు, పత్రి దూరం నుంచి అలా విసిరేయి, ఆ మాత్రానికి సంతోషించి కల్పవృక్షాన్ని కామధేనువుని మన దొడ్లో పెడతాడు ఆయన. కల్పవృక్షం పెరట్లో మొల్ల చెట్టులా నాటుతాడు, కామధేనువుని ఇంట్లో పెంచుకునే ఆవులో ఉంచుతాడు. అంటే ఈ రెండూ కూడా కోరికలు తీరుస్తాయి. భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి కనుక శ్రద్ధతో పూజ చేయలేక దూరం నుంచి పూజ చేసినా వాళ్ళ కోరికలు తీరుస్తున్నట్టయిన, ఆహా ఎంతటి కరుణామూర్తి అయినా. అందుకని శివుడు అంటే అవ్యాజ కరుణామూర్తి అన్నారు. భగవంతుని యొక్క లక్షణం అండి, మీరు ఏ వంకతో ఎలా చేసినా అనుగ్రహిస్తాడు, కావాలని మాత్రం చేయకుండా ఉంటే చాలు. కొంతమంది ఈ మధ్యన అడిగారు, లలితా సహస్రనామ పారాయణం చేస్తే బెడిచి కొడుతున్నారు, ఒకడు ఎవడో పిచ్చాడు వాడికి ఎవడో చెప్పాడు, ఇంకోటి ఎవడో వచ్చి విష్ణు సహస్రనామం చదవకూడదని, కొంతమంది శివలింగాన్ని ఆడవాళ్ళు ముట్టుకోకూడదని చెప్పాట. ఇలా చెబుతూ ఉంటే రోజు రోజుకి మన ధర్మం విడిచిపెట్టి ఇతర మతంలోకి వెళ్ళిపోయి దేవా పాపిని అని పాడుకునేవాళ్ళు పెరిగిపోతారు. ఎందుకంటే భయం కదా వాడికి, శివలింగాన్ని ముట్టుకోకూడదట, అమ్మో విష్ణు సహస్రనామం చదివితే బెడిసి కొడుతుందిట, లలితా సహస్రనామం చదివితే చచ్చిపోతాంట అని నువ్వే చెబితే అన్నిటికీ భయం గనక భక్తి పోయి భయం పెరిగి అది నయ్యం కదా అనుకుని అక్కడికి పోయేవాళ్ళు పెరగట్లా. ఇవన్నీ ఉట్టి అబద్ధాలు. 18 పురాణములు దైవానుగ్రహం వల్ల నేను కంఠస్థం చేశాను. 18 పురాణములన్నీ నేను పుస్తకం చూడకుండా చెప్పగలను, భారతం చెప్పగలను, రామాయణం చెప్పగలను, బ్రహ్మసూత్రాలు చదువుకున్నాను నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం వల్ల. ఇది అహంకారంతో చెప్పడంలా, ఎక్కడ నా అందులో చూపించమనండి. శివపురాణంలో విజ్జేశ్వర సంహితలో 32 అధ్యాయంలో చెప్పిన శ్లోకం ఏమని, కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః, స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఒకప్పుడు నందీశ్వరుణ్ణి ఋషులు వెళ్ళి, వాడెవడోనండి ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదని, ఎవరు పడితే వాళ్ళు శివలింగాన్ని ముట్టుకోకూడదని అంటున్నారు, మేము ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజించొచ్చని అడిగితే, అప్పుడు నందీశ్వరుడు ఏమని చెప్పాడు, ఎందుకండి నీ మాటలు అన్నాడు ఆయన. కిం బహూక్తేన, ఎందుకు నీ మాటలు. మునయః, ఓ మునులారా, స్త్రీణామపి ఆడవాళ్ళకి, సర్వేషాం అందరికీ శివలింగార్చనే శివలింగాన్ని అర్చన చెయ్యటానికి అధికారోస్తి, అధికార అస్తి, అధికారం ఉన్నది. ఇంట్లో పెట్టుకుని అందరూ శివలింగాన్ని ముట్టుకోవచ్చు. గుళ్ళల్లో అంటారా, ఆ గుడిలో ఎవరం పడితే వాళ్ళు పెడితే అవన్నీ పాడైపోతాయి కనుక అర్చకులనే ఒక వ్యవస్థ, దాని నియమం ఉంటుంది. అందువల్ల జ్యోతిర్లింగాలు ముట్టుకోవచ్చు కనుక ముట్టుకొనిస్తారు, కొన్ని ఆలయాల్లోకి రానిస్తారు, కొన్ని ఇంట్లోకి రానివ్వరు, అది ఆలయ మర్యాద. కానీ మీరు మాత్రం అందరూ శివలింగాన్ని స్వయముగా ఇంట పెట్టుకుని ముట్టుకొని అభిషేకించవచ్చు, దోషము లేదు. అలాగే లలితా సహస్రనామం అసలు రాసిందే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే 8 మంది వాగ్దేవతలు, వాళ్ళు ఆడవాళ్ళు. రాసింది అమ్మవారి యొక్క శక్తి గురించి. అది ఆడవాళ్ళు చదవకూడదు, మగవాళ్ళు చదవకూడదు అంటే ఇంకెవడు చదువుతాడు, ఆడ మగ కాకుండా నపుంసకులు చదువుతారా, పిచ్చి మాట కదా. కాకపోతే ఐశ్వర్యయోగం అనే పేరుతో లలితా సహస్రనామానికి ఒక గొప్ప భాష్యం రాశాను, ఆ పుస్తకం అందుబాటులో ఉంటుంది, తీసుకోండి వీలుంటే, లేకపోతే వినండి ఎప్పుడైనా భవిష్యత్తులో. వాటిలో కొన్ని విశేషాలు అందించాను. ఈ సహస్రనామములు లేక కొన్ని మంత్రములు చేస్తే బెడిసి కొట్టడం కాదది, నీ ఆలోచన వల్ల నీకు వచ్చే ప్రమాదం అది. ఇప్పుడు నేను ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా వినండి. చాలా కాలం క్రితం కాలినడకన తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి కాలంలో ఒక ఆయనకి తీర్థయాత్రలు చెయ్యాలనిపించింది, ఒంటరిగా బయలుదేరాడు. తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి వాళ్ళు దారిలో ఆహారం పట్టుకెళ్ళాలి కదా, అందుకని ఏదో కొంత అన్నం మూట కట్టుకున్నాడు, మంచినీళ్ళు తీసుకెళ్ళాడు, కానీ అవన్నీ అయిపోయాయి. తిరిగాడు. ఓసారి ఆయన కేకారణ్యంలోకి వెళ్ళాడు. అది భయంకరమైన అడవి, మళ్ళీ మామూలు అడవి కదా, అక్కడ కాకులు కూడా కనపడటం లేదు. కాకులు దూరని కారడు అంటే అదనమాట. చెట్లు అల్లిబిల్లుకుపోయాయి, ఎక్కడ పైనుంచి కిందకి సూర్యకిరణములు కూడా రావడం లేదు. సూర్యకిరణములు కూడా చొరబడనంతగా చెట్లు అతుక్కుపోయాయి, అంత క్రిక్కిరిసిపోయిన అడవి. అటువంటి అడవిలోకి వెళ్ళాక ఆయన అలిసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాడు. ఏం తీర్థయాత్రలు రా బాబు, హాయిగా పద్మాకర్ గారితో పెడితే ఎంతో సుఖంగా ఉండు, వంటవాడు మంచి వంటలు వంటి పెడుతూ ఉంటాడు, అవి తినకుండా ఈ ఒంటరిగా ఎందుకు బయలుదేరాను రా బాబు అనుకుని అలిసిపోయి దాహం వేస్తోంది, కాసిన మంచినీళ్ళు దొరికితే ఎంత బాగుండు అనుకున్నాడు. తక్కన బంగారపు గ్లాసుతో మంచినీళ్ళు వచ్చేయండి అయ్యి, వెంటనే గడగడ మంచినీళ్ళు తాగాడు. అయ్యేసర మధ్య భలే ఉందండి, మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మంచినీళ్ళు తగ్గాక ఆకలి బాగా పెరిగిపోయింది, కరకరలు అడిపోతుంది ఆకలి, భోజనం దొరికితే బాగుండు అనుకున్నాడు. మాయాబజార్లోగా టిక్ 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 అని గిన్నెలు వచ్చేసాయి, అన్నీ బంగారపు గిన్నెలే. ఓ దాంట్లో వంకాయ కూర, ఇంకో దాంట్లో దొండకాయ కూర, ఇంకో దాంట్లో బెండకాయ కూర, ఇంకో దాంట్లో వాడి మొహమ్మడకాయ కూర, ఏవో రకరకాల కూరలు, పప్పులు, పులుసులు, ఇవి కాకుండా గోంగూర, ఆవకాయ, దెబ్బకాయ, దెబ్బకాయ ఇలాంటి రకరకాల పచ్చళ్ళు, అనేక రకాల వ్యంజనాలు వచ్చాయి. పాయసం, కట్టుపొంగలి, దధ్యోదనం ఇవన్నీ వచ్చాయి. పాయసం అంటే వాళ్ళు మంచి అద్భుతమైన పాయసం ఉండవు. కొంతమంది దిక్కుమాలలు పాయసం చేస్తారు, అది పాయసం కదా ఆయాసం. పాయసం అంటే ఏమిటి, 4 లీటర్ల పాలు తీసుకొచ్చి ఆ 4 లీటర్ల పాలు బంగారపు గిన్నెలోనో వెండి గిన్నెలోనో ఇత్తడి గిన్నెలోనో పోసి బాగా మరగబెట్టాలి. 4 లీటర్ల పాలు మరిగిన తర్వాత 1/4 కేజీ బియ్యమే పొయ్యాలి. ఆ 4 లీటర్ల పాలల్లో తప్ప నీళ్లతో ఉడకబెట్టకూడదు. అలా ఉడుకుతూ ఉండగా 1 కేజీ జీడిపప్పు, 1/2 కేజీ కిస్మిస్, ఆ మాత్రం బాదం పప్పులు వేసి ఆవు నెయ్యి బాగా పోసి అందులో కాసిన యాలకులు ఇవన్నీ వేసిన తర్వాత వండితే, బెల్లం కూడా వేసి, అదే పంచదార కాకుండా మంచి అద్భుతమైన బెల్లం వేసి వండి పెడితే అప్పుడు ఆ పాయసం తింటే స్వర్గానికి బెత్తడి దూరంలో ఉంటాం. అంతేగాని ఇంకు పిల్లలతో పాలు పోసి అన్నీ నీళ్లు వేసి, పైగా ఈ మధ్యకాలంలో ఏమంటే షుగర్ పేషెంట్ల కోసం తయారు చేసిన పాయసంట. అసలు వాడికి ఎందుకు పాయసం వాడి మొహానికి? నేనేం షుగర్ లేనివాడిని, నా కోసం అలాంటి పాయసం ఎందుకు? కావాలంటే వాళ్ళకి చేయించుకోమను. బెల్లం ఉండదు, పంచదార ఉండదు, తీపి ఉండదు, పాలు ఉండవు. పాలు ఉంటే కొలెస్ట్రాల్ట, జీడిపప్పు ఉంటే ఇంకోదో కొవ్వుట. అసలు ఇది కొవ్వు శరీరమా? కాబట్టి ఏమీ తెల్లలేని దిక్కుమాలిన స్థితిలోకి వచ్చారు. ఆ పాయసం కాకుండా చక్కని పాయసము, కట్టు పొంగలి, దద్యోధనం, పులిహార, ఒకటి ఒకటి అన్నీ వచ్చాయి. ఇక ఆనందం పట్టలేక ఆపోసిన పట్టి మరీ తిన్నాడు ఆయన. భోజనం చేశాక ఇప్పుడు కిళ్ళి వస్తే బాగుండు అనుకున్నాడు. ఇంకేముంది, బంగారపల్లెలో తమలపాకులు, ముత్యాల భస్మం, సున్నం, వక్కలు, ఒకటి ఒకటి అదేదో పుదీనాయో కుజానాయో ఏదో విచిత్రమైన ఆకులు చెబుతారు వీళ్ళు. ఈ తాంబూలం వేసుకునేవాళ్ళు అడగండి. అవన్నీ వచ్చాయి. మంచి తాంబూలం వేసుకున్నాక అనుకుంటూ అలిసిపోయిన నాకు మంచినీళ్ళు, భోజనం, తాంబూలం అన్నీ వచ్చాయి, పడుకోవడానికి పరుపు వస్తే బాగుండు అనుకున్నాడు. పరుపు కూడా వచ్చిందండి. ఇక పరుపు మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ వాడి ఆలోచనలో పడ్డాడు. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ చెట్టు కిందకు వచ్చిన తర్వాత మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు వస్తున్నాయి, భోజనం అంటే భోజనం వస్తోంది, కిళ్ళి అంటే కిళ్ళి వస్తోంది, పరుపు అంటే పరుపు వచ్చింది. కొంపదీసి చెట్టు మీద ఏమన్నా బ్రహ్మరాక్షసుడో దెయ్యమో ఉందా అనుకున్నాడు. తక్కన బ్రహ్మరాక్షసుడు దూకాడు. నేను అనుకున్నదంతా అయ్యిందిరా బాబు, ఇదంతా ఈ బ్రహ్మరాక్షసుడు పరే, వీడు నన్ను మింగేస్తాడేమో అనుకోగానే వాడు నోరు తెరిచి మింగేసి మాయమైపోయాడు. నిజానికి అక్కడ రాక్షసుడు లేడు, దెయ్యం లేదు. ఆ చెట్టు కల్పవృక్షం అనుకోకుండా ఇంద్రుడు పంపగా భూలోకానికి వచ్చింది. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు వీడు ఏమనుకుంటే అది అయిపోతుంది. కల్పవృక్షం కదా, కోరిన కోరికలు తీర్చే వృక్షం, అందుకని అన్నీ ఇచ్చింది. కానీ కోరికలు పెరిగాయి, ఇప్పుడు పిచ్చి ఆలోచన వచ్చింది. అది భూతం పని అనుకున్నాడు, భూతం వచ్చింది, వీడిని వాతం వేసుకుపోయింది. ఈ లలితా సహస్రనామములు, విష్ణు సహస్రనామములు, భగవత్ స్తోత్రములన్నీ కల్పవృక్షముల వంటివి. ఈ కల్పవృక్షాలని మనం మంచి కోరికలు కోరితే మంచి కోరికలు తీరుస్తాయి, పిచ్చి కోరికలు కోరితే భూతంలో చివరికి మనల్ని పాడు చేస్తాయి. అనగా నీ శ్రేయస్సు కోరుకో. పారాయణ చేసినప్పుడు నేను బాగుండాలి, ఏవో కోరికలు చాలా ఉంటాయిగా, ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇంకేమన్నా ఉంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. మళ్ళీ సంస్కృతంలో చెబితే ఆంజనేయుడికి తెలియదుట, అందుకని మధ్యలో తెలుగు ఒకటి. జూబ్లీ హిల్స్లో ఇల్లు రావడం కోసం, బంజారా హిల్స్ అన్నీ మనకి రావడం కోసం, ఏలూరు పవర్ ప్లాంట్ అంతా నా పవర్ అయిపోవడం కోసం, ఏది ఆంజనేయుడికి ఒక కాకు సమర్పయ్యాను. ఒక కాకు మనం ఇస్తే ఇవన్నీ మనకు వచ్చేయాలి పాపం. ఇలా కోరికలు పెరిగిపోతాయి. ఈ మధ్య నాకు కూడా సంకల్పంలో వ్యాపారాభివృద్ధి. నేను వ్యాపారమా? నాకు కూడా వ్యాపార అభివృద్ధి సిద్ధార్థం చెప్పారు. సరే, అదొక అదృష్టం అనుకోండి. నేనేమనుకున్నానంటే భగవాన్ నామస్మరణ చేస్తూ వైకుంఠానికి వెళ్ళడం కూడా ఒక వ్యాపారమే అనిపించింది. అది కూడా ఒక వ్యాపారం. వ్యాపార శబ్దమునకు మంచి సత్కార్యమని కదా అర్థం, కాబట్టి అది మంచిది అనిపించింది. ఇన్ని కోరికలు పెరిగిపోతున్నాయి, పోనీ పెరగనవండి పర్వాలేదు. ఇతరులకు మాత్రం హాని కోరుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వోపకారం కోరుకోవచ్చు, కానీ పరాపకారం కోరరాదు. నీవు నీ మంచి కోసం సహస్రనామపారాయణ చెయ్యి, ముక్తి కోసం చెయ్యి, ధనం కోసం చెయ్యి, లోకం బాగుపడడానికి చెయ్యి. కానీ పక్కవాడి కొంప కూలిపోవడం కోసం సహస్రనామపారాయణం అహంకరిషి అంటే నీ కొంప కూలుతుంది, అది బెడిసి కొట్టడం అంటే. ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకని ఇతరులకు అపకారం కోరుకోకుండా ఉండడం కోసం కొంతమంది కొన్ని పారాయణలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండమంటే అసలు పారాయణే మానేశారు ఇవాళ. నేనెరిగి మీరంతా చాలా మంచివాడు, హనుమాన్ జంక్షన్లో అందులో ఈ కళ్యాణ మండపంలోకి వచ్చినటువంటి వాళ్ళు పొరపాటు కూడా పాపాత్ములు, దుర్మార్గురాళ్ళు, దుర్మార్గులు ఉండరు అనుకుంటున్నాను. మీరు మంచే కోరుకుంటారు, మీ మంచి ఇతరుల మంచి కోరుకోండి, కోరుకుని పారాయణ చేయండి, శుభమే కలుగుతుంది. పొరపాటును కూడా ఇతరులకు మాత్రం అపకారం కోరుకోకండి. కోరుకుంటే మాత్రం ఇతరులకు ఒక అంతస్తు కూలిపోవాలంటే మనకు రెండు అంతస్తులు కూలిపోతాయి.
కాళీయ నాగుని గర్వమునచి తాండవమాడిన యదుబాల, కాళీయ నాగుని గర్వమునచి తాండవమాడిన యదుబాల, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవులగాచిన గోపాల గోవులగాచిన గోపాల ముల్లోకముల ముగ్ధుల చేసే మోహన మురళీలోల నిను నరణం మితిరా మోహన కృష్ణ. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోల నిను నరణం మితిరా మోహన కృష్ణ, నిను నరణం మితిరా దేవా ప్రేమావతారా, అశ్వత్వ వృక్షం కింద ఎవరి భాషలో వాళ్ళు పాడుకుంటారు. మేము కూడా ఈ పాట అక్కడ పాడుకునేవాళ్ళం. రాత్రిపూట ఎంతోమందికి మంచి అనుభూతి కలిగింది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా భగవంతుడు ప్రత్యక్షంగా కనపడే అపూర్వ స్థలం బృందావనం. ఈ అశ్వత్వ వృక్షం దగ్గర తపస్సు చేస్తే కృష్ణానుగ్రహం లభిస్తుందని అందరికీ నమ్మకం గనక, ఒకనొకప్పుడు ఇద్దరు మిత్రులు ఈ చెట్టు దగ్గర తపస్సు చేయడానికి వెళ్ళారు. ఇద్దరికీ ఎందుకో కానీ పైకి స్నేహంగా ఉన్న ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. పైకి మాత్రం భాయి భాయి అంటారు, లోపల మాత్రం నీ తలకాయ నీ తలకాయ అనుకుంటారు. అదో విచిత్రమైన లక్షణం. ఒక ఆయన చెట్టెక్కి తపస్సు చేశాడు, ఒక ఆయన కింద కూర్చున్నాడు. పైన కూర్చున్నవాడి పేరు అనులోముడు, కింద కూర్చున్నవాడి పేరు విలోముడు. ఈ ఇద్దరు అక్కడ తపస్సు చేయగానే ఏడా తిరగకుండానే కృష్ణానుగ్రహం లభించిందండోయ్ భగవంతుడు వాసుదేవుడు అనంతుడు వైకుంఠుడు గరుడ వాహనం మీద వేయించేసి దర్శనమిచ్చాడు. ముందుగా చెట్టు పై కూర్చున్న వాడి దగ్గరకు వచ్చాడు. నాయన నీకు దర్శనమిచ్చాను, ఏం కావాలో కోరుకో, నీకు వరం ఇచ్చాక కిందన్న నీ తమ్ముడికి నీ స్నేహితుడికి వరం ఇస్తానడు. కానీ ఏమండి మనలో మన మాట, ముందు మా వాడి దగ్గరికి వెళ్ళండి, వాడు ఏం కోరుకుంటాడో కోరుకున్నాక అప్పుడు నేను కోరుకుంటానండి అన్నట్ట. సరే విష్ణు కిందకి దిగాడు. కిందకి దిగి విలోముడిని ఏం కావాలో కోరుకోరా, నువ్వు కోరుకున్నాక వాడు కోరుకుంటాట అనగానే, గురువుగారు గురువుగారండి, ముందు ఆయన్నే కోరుకోమనండి, ఆయన కోరుకున్నాక నేను కోరుకుంటానండి అన్నాడు వీడు. ఈయన పైకి కిందకి అలా దిగాట. ఏది అంత పరమాత్ముడు కూడా పైకి కిందకి దింపారు, మొత్తం మీద తిప్పారు. దాంతో స్వామివారికి విసుగొచ్చింది. ఒరే మీరు కోరుకుంటారా లేక మాయమైపోమంటారా అన్నాడు. సరే ఇంకెందుకని విలోముడు ఏమన్నాడు, కింద ఉన్నవాడు పైవాడు ఏం కోరుకున్నా దానికి రెట్టింపు నాకు ఇవ్వండి అన్నట్ట. అంటే వాడు రెండు బిల్డింగులు కోరుకుంటే నాకు నాలుగు, వాడు మూడు కోరుకుంటే ఆరు, వాడికి ఒక కోటి రూపాయలు ఇస్తే నాకు రెండు అని కిందవాడు అనగానే ఈయన పైకి వచ్చాడు. ఒరే నీ కింద ఉన్నవాడు నువ్వు కోరుకున్న దానికి రెట్టింపు కావాలంటున్నాడు, ఇప్పుడు నువ్వు కోరుకోరా, వాడికి వరం ఇవ్వక్కర్లేకుండానే వరం వస్తుంది అనగానే, ఓహో వాడు నాకు రెట్టింపు కోరాడా, అయితే నాకు ఒక కన్ను తీసేయండి అన్నట్ట. అంటే వీడికి ఒక కన్ను పోతే వాడికి అవుతాయి రెండు కళ్ళు పోతాయి, తన వస్తుంది మాయమైపోయాడు. వీడికి ఒక్కన్ను వాడికి రెండు కళ్ళు పోయాయి. అసలు ఎంత కర్మ కాకపోతే అహోరాత్రములు కఠోర దీక్షతో తపస్సు చేసినంతటికీ మనం ఆ భగవంతుని పాదాల కింద ఉన్న దుమ్ము చూడలేమే. అటువంటి పరమాత్ముడు కనపడితే పక్కవాడు పాడైపోవడానికి నాకు ఒక కన్ను తీసేయండి అన్నాడంటే వీడెంత మూర్ఖుడు, వాడు కోరుకుంటేనే నేను కోరుకుంటాను అన్నాడంటే వీడంత మూర్ఖుడు ఆలోచించండి. ఇప్పుడు కలియుగంలో అలా తయారయ్యాం మనం. అందువల్ల ఏమవుతుంది, ఇతరులకు హాని కోరుకోవటం వల్ల కొన్ని పారాయణములు ప్రమాదం తెచ్చిపెడతాయి. ఇతరులకు ఎప్పుడు మంచే కోరుకోండి, ఇతరులకు ఎప్పుడు ఏది కోరితే అది నీకు వస్తుందండి. అందుకే లోకాహ సమస్తాహ సుఖినో భవంతు, లోకములో ఉన్న వారందరూ సుఖముగా ఉందురుగాక లోకాహ అంటే లోకములు. ఎన్ని లోకాలు? సమస్తాహ లోకాహ, అన్ని లోకములు కూడా సుఖినః, సుఖము కలిగినవి అని అర్థం. సుఖినః అంటే అర్థం ఏంటి? సుఖము కలిగినవి. గ భవంతు అవుగాక, ఇది మనకు ఉపనిషత్తు చెప్పిన మాట. మేధా దక్షిణామూర్తి యొక్క తత్వం ఏమిటనమాట? లోకములకు సుఖము కోరుకో, అప్పుడు ఆత్మసుఖం కలుగుతుంది. దానివల్ల నిన్ను నీవు ఉద్ధరించుకుంటావు. ఆ ఉద్ధరించడం కోసమే నేను ఎక్కువ మాట్లాడకుండా మౌన వ్రతంతో ఉన్నాను. ఎక్కువ మాట్లాడితే పిచ్చి మాటలు వస్తాయి. మేము కారులో వస్తున్నా ఎక్కువ ఎందుకు మాట్లాడడం అంటే, ముందేమంటాడు, నీ పేరేమిటి, మీరేం చేశారు, ఇక అక్కడి నుంచి మొదలవుతాయి నానా చెత్త కబుర్లు మొదలవుతాయి. చివరికి ఏం మాట్లాడతాడో తెలియదు. అతిగా మాట్లాడితే అపశబ్దములు వస్తాయి. కాళిదాసు రఘువంశం అనే కావ్యంలో ఇక్ష్వాకు వంశస్థుల గొప్పతనం వర్ణిస్తూ ఏమన్నాడు? త్యాగాయ సంభృతార్థానాం యశసే విజిగీషూణాం సత్యాయ మితభాషిణాం. ఇక్ష్వాకు వంశస్థులు అంటే రామచంద్రుని రఘువంశస్థులు ఎటువంటి వాళ్ళు? తక్కువగా మాట్లాడతారు. ఎందుకు తక్కువ మాట్లాడతారు? సత్యాయ, సత్యము కొరకు మితభాషిణాం, తక్కువ మాట్లాడువారు. అంటే ఎక్కువ మాట్లాడగా మాట్లాడగా ఏం మాట్లాడాలో తెలియక ఇతరుల చెత్తంతా నెత్తి మీద వేసుకుంటాం, ఇతరులను తిట్టడం మొదలు పెడతాం, విమర్శించడం మొదలు పెడతాం, క్రమంగా లేనిపోయిన మాటలు వస్తాయి. అదే తక్కువ మాట్లాడితే ఉన్నంత వరకు మంచి మాటలే మాట్లాడతాం, సత్యం పొరుగుతాం. ఎక్కువ మాట్లాడే కొద్దీ అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకని ఎక్కువ బాగుడు వద్దు అన్నారు. మితముగా మాట్లాడితే సత్యం పొరుగుతాం. డబ్బెందుకు సంపాదించారు వాళ్ళు? త్యాగాయ, దానం చేయడం కోసం. యుద్ధంలోకి ఎందుకు వెళ్ళారు? శత్రువుల్ని పాపాత్ముల్ని శిక్షించడానికే తప్ప మరొక ఉద్దేశం కాదు. పాపాత్ముల్ని శిక్షించి కీర్తి పొందడానికేమో యుద్ధంట. సత్యం కోసం తక్కువ మాట్లాడేవారట. కేవలం దానం కోసమే డబ్బు సంపాదించారండి వాళ్ళు. మహానుభావుడు రఘు మహారాజు గారు మట్టి గిన్నెలో అన్నం తిని మొత్తం బంగారం అంతా దానం చేశాడండి. రామచంద్రుడు అడవికి వెళ్లే ముందు సర్వం దానం చేశాడు. అశ్వమేధ యాగం అయిపోయాక రాముడికి భార్య మెడలో ఉన్న మంగళసూత్రములు తప్ప ఏమీ దక్కలేదని రాశారు చూడండి ఒకసారి. అది ఉత్తరకాండలో చెప్పిన మాట. అంత గొప్ప త్యాగవేత్త. అదే భాగవతంలో నవమస్కంధంలో రామాయణాన్ని కేవలం పోతన గారు 128 పద్యాల్లో రాస్తూ తన భార్య మెడలో 2 మంగళసూత్రంబులు దక్క మరేమీ లేకుండా దానం చేశాడని రాశారు. అది గొప్పతనం అంటే. ఇదంతా తెలియజేయడానికే మౌన వ్రతంతో ఉంటూ మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ ఒక్కరోజు దొరికింది. చాలా రోజులు తడుగుతున్నారండి వీళ్ళని, తక్కువ పొగుడుతున్నారు అని చెప్పాలంటే. వాళ్ళని ఎంత ప్రశంసించినా తక్కువే. అంత పట్టుదలతో నన్ను లాక్కొచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ఈ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి కమిటీ వారంతా కలిసి. నేను ఎరిగి 4-5 నెలల నుంచి అడుగుతున్నారు. నాకు పరమశిష్యుడు విజయవాడలో పార్థసారథి గారు ఉన్నారు. అది ఆయన మామూలు సేవ కాదు. 25 సంవత్సరాలుగా గురువుగారు విజయవాడ వెళ్ళారంటే ఏదో డెబుల్ ఆయన కనపడే దారిలో ఆ మాత్రం వేడి తీర్థం ఇచ్చి పెడతారు. ఆ ఒక్కటి ఇవ్వకుండా వెళ్ళాడు ఆయన. ఆ ఒక్కటి ఇచ్చి వెళ్ళిపోతాడు. అదొక భక్తి. ఆయన గురువుగారు హనుమాన్ జంక్షన్ వెళ్ళాలంటే ఒకప్పుడు నేను 93లో ఇక్కడ 40 రోజులు ప్రవచనం చెప్పాను ఈ మండపంలో. అప్పుడు కింద మా నాన్నగారు కూడా ఉన్నారు. చాలా కాలమైంది వెళ్ళి. అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, ఇక్కడ కనపడరు. సరేనండి అన్నాను. ఏం చేస్తామండి, ఏ రోజు ఎక్కుంటున్నారో తెలియట్లేదు. మీరు చెబితే నంబరు. 5 సంవత్సరములుగా పడుకున్న చోటేమో అన్నం తినడం లేదు, అన్నం తిన్న చోట పడుకోవడం లేదు. అలా తిరుగుతూనే ఉన్నాం, సంచార జీవనం అయిపోయింది. మళ్ళీ 4వ తారీఖు నాడు అమెరికా వెళ్ళిపోతే 48 రోజులు అమెరికాలో, 1 వారం రోజులు కెనడాలో, మళ్ళీ 4 జూన్ బయలుదేరి ఇక్కడికి వస్తాం. హైదరాబాద్ వస్తాం, అక్కడ ప్రవచనం, మళ్ళీ 7 వస్తున్నాను. మళ్ళీ 19 బయలుదేరితే అమ్స్టర్డామ్, స్విట్జర్లాండ్, డెన్మార్కు, బెల్జియంలో ఉంటుంది బ్రసెల్స్, ఇవన్నీ తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి 16 వస్తాను. వచ్చి రాగానే 4 రోజులు తిరగకుండా మళ్ళీ గుంటూరులో పోలిశెట్టి హరిప్రసాద్ గారు, ఎంతో గొప్ప వ్యక్తి, పరమభక్తుడు, గురువుగారు అంటే చాలా అభిమానం. ఆయన శృంగేరి పీఠానికి చాలా సేవ చేసిన పుణ్యాత్ముడు. ఆయన కోసం 40 రోజుల పాటు సంపూర్ణ స్కంద పురాణం, ఏది మళ్ళీ 21 నుంచి ఆగస్టు 21 వరకు. మళ్ళీ అయ్యి అవగానే 23వ తారీఖు నుంచి హైదరాబాదులో పద్మపురాణం. అది అవగానే మళ్ళీ ద్వారకలో భాగవ సప్తాహం. మీకు తెలుసుగా భాద్రపద పూర్ణిమ నాడు బంగారు సింహాసనం మీద భాగవతాన్ని ఊరేగిస్తే ఇంక వాడికి పునర్జన్మ ఉండదు. భాగవతంలో 12 స్కంధాల్లో ఆఖరి స్కంధం ద్వాదశ స్కంధంలో 13 అధ్యాయంలో 13 శ్లోకంలో ఏమని చెప్పారు? ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం. ప్రోష్ఠపది అంటే భాద్రపద మాసం. పౌర్ణమాస్యాం పూర్ణిమ నాడు హేమసింహ సమన్వితం బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి యో దదాతి భాగవతం సయాతి పరమాంగతిం. భాగవతాన్ని దాని మీద పెట్టి ఊరేగించి దానం చేసిన వాడు శాశ్వతంగా వైకుంఠంలో ఉంటాడు. అందుకని భారీ స్థాయిలో సింహాసనం చేయిస్తున్నాం. అది మామూలు సింహాసనం కాదు, ఎందుకంటే భూమి ఉన్నంతకాలం ఆ సింహాసనం ఉండాలని ఆ సింహాసనాన్ని తయారు చేసాం. దాన్ని పెట్టడానికి ఒక పల్లకీ కూడా చేయించాం. చేయించి ద్వారకలో 12వ తారీఖు సెప్టెంబర్ నుంచి 18 వరకు భాగవత సప్తాహం చేస్తాం. 17వ తారీఖు పూర్ణిమ నాడు మేమున్న ప్రాంతం నుంచి రుక్మిణీమాత ఆలయం 3 కిలోమీటర్ల వరకు ఈ బంగారపు సింహాసనం మీద ఊరేగిస్తున్నాం. మళ్ళీ ఇంత బంగారానికి సెక్యూరిటీ కోసం గుజరాత్ ప్రభుత్వం మాకు చాలా సాయం చేస్తోంది, సెక్యూరిటీ కూడా ఇస్తోంది. అద్భుతమైన కార్యక్రమం అది. చేస్తే ఇక పునర్జన్మ ఉండదని శాస్త్రం, భాగవతంలో చెప్పిన వాడు చెబుతున్నాను నేను. అది చెయ్యగానే దసరాలు. దసరాలు అవగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం. అక్కడి నుంచి రాగానే కార్తీక మాసం ఓ వారం రోజులు ప్రవచనం అవగానే శ్రీలంక ఎడుతున్నాం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాగానే డిసెంబర్లో మళ్ళీ దుబాయ్లో భాగవత సప్తాహం ఉండే. దుబాయ్లో కౌబాయస్సులో ఉన్నటువంటి మా శిష్యులు చాలామంది ఉన్నారు. త్రిపురని అని రామకృష్ణ గారు, శిష్ల పవన్ కుమార్ ఇలాంటి వాళ్ళంతా కలిసి అద్భుతంగా అక్కడ భాగవత సప్తాహం చేశారు. అక్కడి నుంచి రావడంతో తెలంగాణ దగ్గర ఉన్నటువంటి రఘునాథపల్లిలో భాగవత సప్తాహం అవగానే మళ్ళీ పద్మపురాణం, మళ్ళీ అవగానే నైమిషారణ్యం. మీరు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాను అంతే. అంటే ఎక్కడ ఉంటున్నానో తెలియట్లేదు. పేరుకి ఏలూరుపేటవే కానీ ఏలూరుపేటలో ఉండడంలా. అందువల్ల ఎందుకు చెప్తానంటే మా జీవితమే ప్రస్తుతం సంచార జీవనం అయిపోయింది. పూర్వం నారదుడు తిరిగేట, ఇప్పుడు ఈ అభినవ నారదుడు అలా తిరుగుతున్నాడు. అందువల్ల ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామో తెలియట్లేదు. నా అదృష్టవశాత్తు ఇవాళ రేపు నా కోసం అట్టే పెట్టుకున్నాను. ఎందుకంటే 3వ తారీఖు నాడు ఒక ఆలయం కొత్తగా కట్టిస్తున్న దానికి శంకుస్థాపన మీరే చేయాలి. ఈ మధ్యన ఆలయాలు శంకుస్థాపన ప్రతిష్ట నా ద్వారా చేయిస్తున్నారు. అందువల్ల ఈ ఒక్కరోజు నా కోసం అట్టే పెట్టుకుంటే వీళ్ళు తపస్సు చేసి ఇక్కడికి లాక్కొచ్చి మీ అందరి దర్శనం నాకు చేయించారు. సందేహం లేకుండా మీకు అనేక శుభములు కలుగుతాయి. నేను అడుగు పెట్టిన స్థలం ఎప్పుడు తీర్థయాత్ర అవుతుందని నాకు నమ్మకం. ఎందుకంటే నా మనస్సులో భగవన్నామం తప్ప మరొకటి ఉండదు. భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక. పైగా కింద అమ్మవారి ఆలయం ఎంత బాగుందండి. ఇదివరకు చూశానో తెలియదు కానీ చాలా కాలం తట్లేదుగా. అసలు అమ్మవారిని చూస్తేనే శరీరం అంతా గగుర్పాటు గురైందనమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక దివ్యశక్తి అంతా అందులో ఉంది. పైగా వీళ్ళు ఇక్కడికి రాగానే అమ్మవారికి ఎంతో అపూర్వంగా వేడుకోలు చేశారు. వాసవి మాత అంటూ సందేహం లేకుండా అంత అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కలిగి ముందు యహం తర్వాత పరం రెండూ లభించుగాక. మళ్ళీ శుభముహూర్తం చూసుకుని మీ అందరికీ కూడా భగవంతుడి అనుగ్రహంతో కలుద్దాం మరొక్కసారి. జై శ్రీ వాసవి మాతకి. మరొక్కసారి మళ్ళీ అమ్మకి వినబడిందండి, అంత బాగా చెప్పారు. స్వస్తి.
సంవత్సరం అనుభవించిన వారు ఆరు వయస సేవా కృష్ణాన్ని ప్రారంభించే ఆరంభం వైకుంఠ అలాగే ఆరు వయసులకు బోధులా పంపిణీ చేస్తున్నారు. అలానే ఈ శుభ్రం రోజు భారతదేశంలో ఇవాళ నుంచి ఆరు వయస ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటకు ఎంతో కృషి చేసిన బొమ్మశెట్టి రామారావు గారిని
ఏమండి